गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुवोस्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नान्न परमात्मने नमः అంటే స్టార్ట్ చేయండి.
అమ్మా స్క్రీన్ కనపడుతుందమ్మా?
కనిపిస్తుంది ఆంటీ, కనిపిస్తుంది.
ఓకే ఓకే అమ్మా, నాకు ఇక్కడ కనపడట్లేదు, నాకు వీ రాలేదు.
ఓకే
ఓకే, నాది ఓపెన్ అయిందమ్మా, వీడియో ఓపెన్ అయిందమ్మా. గ్రీష్మ
అయ్యిందంటీ, అయ్యింది, కనిపిస్తున్నారు.
పరమాత్మనే నమః. అమ్మా ఆత్మ బంధువులందరికి నమస్కారాలు తెలియచేసుకుంటున్నానమ్మా. నిజంగా ఇది యాదృచ్ఛికం కావో మరి నాకు తెలియదు, అది ఈశ్వర సంకల్పమే. ఇలాగా ఉషా చెప్పినట్టు నాన్నగారికి అందరూ ముద్దు బిడ్డలు, అమ్మాజీ ఒకటే ముద్దు బిడ్డ కాదమ్మా, అందరూ ముందు బిడ్డలమే. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందమ్మా. ఈ ఆనందం అందరం పంచుకుంటాం కోసమే కదా ఈ సత్సంగం పెట్టుకున్నాం మనం. నాన్నగారి మనందరం నాన్నగారి ముందు బిడ్డలమేనమ్మా. నాన్నగారు ఎప్పుడు ఆత్మ బంధువులారా ఆత్మ అని మన అందరినీ ఏమని ప్రేమించా పిలిచేవారమ్మా, ప్రేమైన ఆత్మ బంధువులారా అనేవారు. అసలు ఆత్మకు బంధువులు ఎవరు? మరి ఆత్మకు బంధువు అంటే ఆత్మే కదా, అంటే మనందరం కూడా ఆత్మ బంధువులం కదా. అందుకే మనందరికి ఒకళ్ళొకళ్ళు చూసుకుంటే ఎంత ఆనందం వచ్చేస్తుంది ఏంటమ్మా. అందరికీ అసలు భక్తుల్ని చూస్తుంటే ఎక్కడ లేని పొంగు వచ్చేస్తుంది. ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇది మనకి? నాన్నగారు మనందరికీ ఆ ప్రేమను పంచి వెళ్ళిపోయారమ్మా. ఆ పంచి వెళ్ళటంలో ఏంది మనకి, మనందరికీ ఒకళ్ళొకళ్ళని చూసుకుంటే నాన్నగారే కనపడుతున్నారు ఇంకొకళ్ళు, అక్కడ భక్తుల రూపం కనపడలేదమ్మా, నాన్నగారి రూపమే కనపడుతుంది, నాన్నగారి మాటే వినపడుతుంది. ఆ ఆనందం కూడా పంచి చూస్తుంటే వాళ్ళని ఒకళ్ళనికొకళ్ళని పట్టుకుంటే, చేతులు పట్టుకుంటే అది ఇంకా మనందరం ఏంటా స్పర్శ. నాన్నగారు అనేవారు ఈ చేత్తో కుడి చేత్తో మీ చెడ చేత్తో టచ్ చేస్తే మీ స్పర్శ ఎలా ఉంటుందో గురు స్పర్శ మీకు అందుతుందమ్మా అనేవారు. అంటే మన భక్తులందరినీ చేయి పట్టుకుంటే ఆ ఆనందం అలాగే తెలుసుకుందమ్మా. నాన్నగారి సమక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, నాన్నగారు అసలు సమక్షం లేదు అని ఎవ్వరికి తలంపు లేదు, నాన్నగారు రూపం ధరించలేరనే మాట ఒక్కటే కనమ్మా, మనందరి హృదయాల్లో అంతర్యామిగా ఉండి మనందరిని నడిపిస్తుంది నాన్నగారేనమ్మా. నాన్నగారు ఇప్పుడు అంటే సత్సంగం ఎందుకమ్మా, నాన్నగారు 24/7 అసలు 365 రోజులు నాన్నగారు రేడియో వచ్చేస్తుంది. మరి అయినా కూడా మన సత్సంగాలు ఎందుకు చేసుకుంటున్నాము అనుకుంటున్నారేమో, మనం నెమరు వేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు నాన్నగారు 57 సంవత్సరాలు మనందరికీ ప్రవచనాలు చెప్పి శరీరం వదిలివెళ్ళారమ్మా. కానీ మనం అందరం అప్పుడు విన్నాం అంటేనమ్మా, పశువులు మేత అక్కడ కనపడితే ఆపగా తినేస్తాయి, కానీ తీరిగ్గా కూర్చుని నెమర వేసుకుంటాయి అమ్మాయి తిన్నాక. ఆ నెమర వేసుకోవటం వల్ల ఏంటి, వాటికి జీర్ణం అవుతుంది. ఆ జీర్ణమైనాక వాటికి బలం వస్తుంది. ఆ జీర్ణం అవ్వంది మనం తినే ఆహారం మనకు బలం రాదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నాన్నగారు ఉన్నప్పుడు మనం అంతా గురే తినేసాం. ఆ నాన్నగారు మనకి అలా గొట్టం పెట్టి పోసేశారు, వెళ్ళిపోయిన లోపల తినేసాము. అది ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెమరు వేసుకుంటున్నామమ్మా. జీర్ణం అవ్వాలి కదా మరి మనకి. ఆ నెమరు వేసుకోవటం వల్ల ఏంటంటే, నాన్నగారు సబ్జెక్ట్ని మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ చెప్పుకోవడం వల్ల మన మనసుకి బలం వచ్చేస్తుందమ్మా. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, మీరు తినే ఆహారం మీ ఒంటికి బలమమ్మా, నేను చెప్పే మాటలు మీ మనసుకు బలమమ్మా అనేవారు. అంటే మనసుకు బలం అంటే అహంకారానికి బలం కాదండి. ఇక్కడ మన మనసుకు బలం అంటే మన మనసు అటు ఇటు చలించకుండా, అంటే లౌక విషయాల కోసం ముందుకెళ్ళిపోకుండా ఎంతో కొంత దైవ చింతనలో ఉండటం కోసం ఈ సత్సాంగత్యం అవసరం అన్నమాట. నాన్నగారు ఎప్పుడు అదే మాట చెప్తారు, సత్సంగాలు వదిలిపెట్టద్దమ్మా అనేవారు. ఎప్పుడన్నా జరగట్లేదు, నేను అమెరికా వెళ్ళానంటే నాన్నగారు అడిగారు, మీ ఇంట్లో సత్సంగాలు జరగట్లేదు కదమ్మా అని అడిగేవారు. అంటే నాన్నగారు సత్సంగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే, మనం పొద్దునే లేస్తే కాఫీ భోజనం మన శరీరానికి పెడుతున్నాం, పొద్దునే లేస్తే మనకు కాఫీ కావాలి, టిఫిన్ తింటున్నాం, మరి భోజనం చేస్తున్నాం, ఇవన్నీ రోజు చేస్తున్నాం. ఎందుకు నేను చేస్తున్నాం, మన శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నాం. మరి సత్సంగం ఎందుకు అని అనుకుంటారు, లేదు సత్సంగం ఎందుకు, మన శరీరం మీద పడిన మురికిని స్నానం చేసి వదలగొట్టుకుంటున్నాం, శరీరానికి బలం సంపాదించుకోవడం కోసం తింటున్నాం, మళ్ళీ అన్ని ప్రోటీన్ ఫుడ్లు ఏ తిన తక్కువైనా మనకు కుదరదు. ఎందుకు తింటున్నాము, మనం ఆరోగ్యంగా ఉండాలండి. మరి శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోద్దామా, మన మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ సత్సంగం. ఈ సత్సంగం అన్న ఎందుకు, ప్రాపంచిక విషయాల మీద మనసు వెళ్లకుండా ఉంటుంది. ఎంతసేపు ఏంటంటే, మనకి ఎంతసేపు బయట దృష్టి ఎక్కువైపోతుందా అంటే, మనకి తెల్లారు లేస్తే అన్ని ప్రాపంచిక విషయాల్లోనే ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా తప్పట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మనసుకు కూడా ఏయో కొన్ని మరకలు అంటుకుంటానే ఉంటాయి. రోజు దేహం మీద ఎలా మరకలు అంటుకుంటున్నాయో, మనసుకు కూడా ఏదో ఒక మరక అంటుకుంటూనే ఉంటుంది. అంటే ఏదో ఒకటి మనకి అటాచ్ అవుతాం, అక్కడ లక్షణం ఆ జీవ లక్షణం వచ్చేస్తూ ఉంటుంది. మరి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఈ సత్సంగం అనే తుంపర్లతో. మనం సత్సంగం చెప్పుకుంటున్నామంటే ఈ వాక్యాలు కాదమ్మా, ఇది వర్షం, నాన్నగారి అనుగ్రహ వర్షం అన్నమాట. ఈ వర్షం పడటం వల్ల ఏమవుతుంది, మనసు మీద పడిన మురికంతా పోతుంది. ఆ మురికి పోవటం వల్ల ఏమవుతుంది, ఎప్పటికప్పుడు ఏ రోజు కాదు ఫ్రెష్ అయిపోవాలి. అంటే ఇది మనం ఒక రోజు వినేసి ఇంకా అంతా అయిపోయింది, నాన్నగారు ఎన్ని సంవత్సరాలు చెప్పేశారు కదా, క్వశ్చన్ అడిగాడమ్మా మా అబ్బాయే అడిగి, 25 సంవత్సరాలు నాన్నగారు 15 సంవత్సరాలు నాన్నగారి దగ్గరికి వెళ్ళావు కదమ్మా, నాన్నగారు సబ్జెక్ట్ విన్నావు, ఎంత కొంత మీరు సత్సంగాలు పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఎప్పుడన్నా మిస్ అయిపోతే ఎందుకమ్మా అంత ఫీల్ అయిపోతావు, నేను తెల్లవారుజాము లేచి సత్సంగానికి అటెండ్ అవుతాను ఇయర్స్ లో మా అబ్బాయి ఈ క్వశ్చన్ అడిగాడు అంటే నాకు అప్పుడు అనిపించింది. అప్పుడు చెప్పాను అనమాట, నిత్యం మరి మేము ఆహారం తింటున్నామో, రోజు స్నానం ఎందుకు చేస్తున్నాం, దేహాన్ని శుచిగా ఉంచుకోవటం కోసమే కదా. మరి అలాగే మనసును కూడా శుచిగా ఉంచుకోవాలంటే నిత్యం సత్సంగం అవసరమే అని చెప్పాను. ఎందుకంటే గమ్యం చేరే వరకు ప్రయాణం ఆగకూడదు కదా మరి మనది. మనం గమ్యం ఒకటి గోల్ ఒకటి పెట్టుకున్నాం, నాన్నగారు మనకి ఒక గోల్ ఇచ్చి వెళ్ళారు, ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం జాగరూకతనే ఉండాలి మనం. ఇవాళ వినేస్తాంలే, రేపు అవసరం లేదులే అంటే ఎల్లుండికి ఎల్లుండికి ఇంకొకటి ఇంకొకటి కలుస్తూ ఉంటాయి, అదే మాయ. రోజు వింటా ఉంటేనే మనం పూర్తిగా గమ్యాన్ని చేరలేకపోతున్నామే. మరి కొన్ని రోజులు వినేసి కొన్ని రోజులు వదిలేస్తే ఎలా కూర్చుంది, కుదరదు కదా. సత్సంగం అనేది నిత్యం మన మనసుకి స్నానం లాంటిదమ్మా. ఆ చేయించడం వల్ల మనసు పరిశుద్ధం అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దానికి నలకలు పడతా ఉంటాయి, మరకలు అంటుతూ ఉంటాయి, ఇట్లా సరి చేసుకోవాలి కదా. నాన్నగారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం
అంటే అంటే టైం
మనసు కోసం
ఆంటీ, అమ్మాజీ ఆంటీ, శరీరి
చెప్పమ్మా. విశ్వ
డిస్కనెక్ట్ అయ్యారు,
మళ్ళీ కనెక్ట్ చేయరా? హలో, హలో గ్రీష్మ, హలో గ్రీష్మ,
ఇది ఆంటీకి నెట్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అవుతున్నారు.
అలాగే ఇట్స్ ఓకే. మధ్యలో ఏమైనా డిస్కనెక్ట్ అయినా ఒక క్షణం ఆగి మళ్ళీ కనెక్ట్ చేయరా.
హలో
ఆంటీ ఆంటీ
అమ్మా వచ్చిందమ్మా
వచ్చిందండి వస్తుంది
వస్తుందమ్మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు కదండి ఆచార్య నాలుగు మెట్లు
రావట్లేదు
అవునమ్మా ఓకే ఇప్పుడమ్మా
వస్తుందండి
వినపడుతుందమ్మా బాగానే
వినిపిస్తుందండి వినిపిస్తాను
ఓకే మరి పవిత్రత ఎలా వస్తుంది అంటే మరి మనం నిత్యం మనం శరీరాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకుంటాం మనసును కూడా అలాగా శుద్ధిగా ఉంచుకోవాలంటే సత్సంగం కావాలి కదండి ఆ సత్సంగం వల్లే పవిత్రత వచ్చేస్తుంది మనం నిత్యం ఏదో ఒక రామమో రూపమో మనం ధ్యానించటం వల్ల మన మనసు పవిత్రమైపోతుంది మన తుకారాం అనేవాడు కదా నాకు పాండురంగం మీద పాండురంగం నామం చేయటం వల్ల నా మనసు ఎప్పుడో జారిపోయింది అందరూ మనసు పోగొట్టుకోవాలి మనసు పోగొట్టుకోవాలి అంటున్నారు కానీ ఆ మనసు ఎప్పుడు జారిపోయిందో నాకే తెలియలేదు ఆ మనసు ఎప్పుడు మనం ఏదైనా ప్రయాణంలో పర్సు జేబులో నుంచి ఎప్పుడొకప్పుడు తెలియకుండా జారిపోతుంది అట్లా జారిపోతుంది కదా నాన్నగారు అంటున్నారు అలా జారిపోతుంది కదా అలాగే ఈ తుకారాం ఆ నామం చేయటం వల్ల నిరంతరము నామస్మరణం చేయటం వల్ల మనసు పవిత్రమైపోయి ఆ మనసు అనేది అసలు లేకుండా పోయింది ఆ నేను అనేది కనపడకుండా పోయింది అన్నాడు ఆయన అలాగే ఏకాగ్రత అన్నారు నాన్నగారు ఏకాగ్రత ఏంటి మనం ఏదైతే పొందామనుకుంటున్నామో పొందాలనుకుంటున్నామో ఏ సద్వస్తువు కోసం మనం నిరంతరం చింతిస్తున్నామో దాని మీద ఏకాగ్రత ఉండాలి అది ఏకాగ్రత ఉండాలి అంటే మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో వస్తువు మీద ప్రేమ కూడా ఉండాలి మనకి మనకి ఏకాగ్రత ఎలా వస్తుంది ఏకాగ్రత అంటే నిత్యం మనం ఏదైతే చింతిస్తున్నామో ఆ వస్తువు మీద మనకు ప్రేమ ఉండాలి అంటే ఒక రూపము నామము తీసుకుంటున్నాం అనుకోండి ఆ రూపనామాల మీద గురువు మీద ఈశ్వరుడి మీద మనకి ఆ భక్తి ప్రపత్తులు ఉండాలి కదా ఆ భక్తి ఉండటం వల్లే ఏకాగ్రత వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ప్రేమ లేకుండా భక్తి లేకుండా అసలు ఏకాగ్రత కుదరదు కదా ఆ ఏకాగ్రత కూడా సంపాదించుకోమంటున్నారు నాన్నగారు అలాగే వివేకం ఉండాలంటున్నారు అసలు వివేకం ఏంటండి నిత్య అనిత్యాలు వివేకం ఉండాలి అంటే అసలు మనకి ఏది నిత్యం ఏది అనిత్యం ఏది సత్యం ఏది అసత్యం ఇవన్నీ మనం విడదీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ ధనామం అనేది పాండిత్యం అనివ్వండి మనకున్న ఐశ్వర్యం అనండి ఇవన్నీ నిత్యమా అని జీవిస్తున్నాం మనం కానీ ఇది ఎలా తెలుస్తుంది ఇది అనిత్యం అని అంటే ఇవి ఉండగా మనమైనా వెళ్ళిపోతాము మనం ఉండగా ఉన్న ఐశ్వర్యం అంతా జారిపోవచ్చు కానీ నిత్యం మనతో ఉండేదాన్ని మనం ఎప్పుడు చూస్తాం తెలియట్లేము నిత్యం ఏది ఉంటుంది మనతో మన హృదయంలో ఉన్న మన అంతర్యామిగా ఉన్న మన పరమాత్మే మనతో ఉంటాడు మనలో ఉన్న చైతన్యమే ఆత్మ అది ఎప్పుడు నిరంతరం మనతో ఉంటుంది మనం ఏం చేస్తున్నామంటే ఈ నిరంతరం ఉండేదానికి నిలిపివ్వకుండా మనకి ఏదైతే శాశ్వతం కాదో అశాశ్వతమో ఈ దేహం మీద ఈ వస్తువుల మీద బయట ప్రపంచాల మీద ఎక్కువ మనం ఆంక్ష పెంచేసుకుంటున్నాం దానివల్ల ఏమవుతుంది మనకి అక్కడ మనం వస్తువుకు దూరం అవుతున్నాం ఇక్కడ వివేకం విడదీసుకోవాలన్నమాట వివేకం కృష్ణ పరమాత్మ చెప్పాడు గీతలో ఇప్పుడు నేను చెప్పాననే నువ్వు చూడ చేయవలసలేదు నీకు ఒక బుద్ధి ఉంది కదా ఆ బుద్ధిని ఉపయోగించి తెలుసుకో అన్నారు నాన్నగారు కూడా ఎప్పుడు ఈ మాట చెప్పేవారు నేను చెప్పానని మీరు వినవసరం లేదు మీరు కూడా ఆలోచించుకోండి మీకు బుద్ధి సూక్ష్మత పెంచుకోండి మీ వివేకాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేవారు ఆ వివేకం మనం ఇక్కడ చూసుకోవాలి అంటే నిత్యం మనతో ఉండేది మన మనతో ప్రయాణం మనం శరీరం కాటి ఆ తర్వాత మనతో పాటు వచ్చి మన మనసుకి మనం ఇవ్వట్ల మన శరీరానికి ఇచ్చేది మన మనసుకి ఇవ్వట్ల మనతో ప్రయాణం ప్రాణ ప్రయాణ సమయంలో వచ్చేది మన మనసు మనతో కానీ మన దేహానికి ఇచ్చేంత ప్రాముఖ్యత మనసుకి ఇవ్వలేకపోతున్నాం అది అక్కడ వివేకం పెంచుకోవాలి వివేకం పెంచుకుని ఏది నిత్యం ఏది అనిత్యం ఆ నిత్య అనిత్యాల వివేకాన్ని మనం పెంచుకోమంటున్నారు నాన్నగారు అలాగే వైద్యం మనిషికి వైరాగ్యం ఉండాలి ఎంతో మంది వైరాగ్యం రోజు లేకపోతే పిలిచి పెళ్లి కూడా చేయకూడదమ్మా. వైరాగ్యం ఎలా ఉంటుంది మనకు ఎదురుగా, అన్ని వైరాగ్యం ఎలా ఉంటుంది, అన్నీ మన ఎదురుగా ఉండాలి, మనకు కావలసిన వస్తువులన్నీ మన ఎదురుగా ఉండాలి, కానీ మన మనసు వాటి మీద వాలకూడదు. నాన్నగారు చెప్పినది అన్ని ద్రాక్ష పొందకపోవటం కాదు, మనకి వస్తువులు అందుబాటులో లేవనుకో అప్పుడు మనం వైరాగ్యం పెంచేసుకుంటాము, అది వైరాగ్యం కాదు. మనన్నీ అందుబాటులో ఉండాలి, మనం చేయి చాపే దగ్గరలో ఉన్నా కూడా మన మనసు కానీ మన చేయి కానీ అట్లా వెళ్లకుండా ఉండాలి. అంటే ప్రపంచంలో దేన్ని చూసినా కూడా, అంటే ఇప్పుడు అన్ని ఏది కనపడినా నాకే కావాలనుకునే వాడికి వైరాగ్యం ఎలా వస్తుందమ్మా అంటున్నారు నాన్నగారు. అంతే కదా, మరి మనం చూసిన ప్రతిదీ మనకే కావాలనుకుంటే మనకి వైరాగ్యం ఎక్కడ వస్తుందండి, మనం ఎలా ఉండాలి అని. మనకు వస్తువులన్నీ ఎదురుగానే ఉండాలి, మనకి ఎంతవరకు అవసరం ఏది అవసరం అంతవరకే మనం చూసుకోవాలి. అన్ని నాకే కావాలి అని అనుకోకుండా కదా, అనుకోకుండా ఉండటం, ఏది నాది కాదు అనుకోవటం వైరాగ్యం. అంటే ఏ వస్తువుని చూసినా మనకు ప్రీతి కలగకుండా అన్నిటినీ న్యూట్రల్ గా ఉండమంటున్నారు నాన్నగారు. అంటే ఇక్కడ ఏంటి మచ్చే మార్గం. ఇప్పుడు కొంతమందిని చూస్తే ప్రేమ, కొంతమందిని చూస్తే ద్వేషం, ఇవన్నీ ఉండకూడదు. వైరాగ్యం ఉన్నవాడి మనసు ఎలా ఉంటుందంటే ఎవరిని చూసినా తను చూసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట. అంటే తను ఏదన్నా చేస్తే ఎదుటివాడికి తనకు తానే చేసుకున్నాను అనుకుంటాడు, అంతేగాని ఎదుటివాడికి ఏదో నేను చేసేస్తున్నాను అనుకోడు అనమాట. ఈ వైరాగ్యం ఎలా ఉండాలంటే అది ఏదో స్మసూతి వైరాగ్యం, అది మన శ్మశానానికి వెళ్ళినప్పుడు ఈ చావు అంటే ఇంతేనా, ఇది మనిషి జీవితం ఇంతేనా, ఈ చావేనా, ఇది ఇంతకాలం పుట్టి ఇలా పెరిగి ఇన్ని అనువి చచ్చిపోవటాని కోసమేనా అని అనుకుంటాం, అది శ్మశాన వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ అది కాదు, ఏది నిత్యం అంటే మనం జీవించుతున్నాము, ఎలా జీవిస్తున్నాము, మనం జీవించే విధానం చూసుకోవాలన్నమాట. వైరాగ్యం అంటే ఎక్కడ వస్తుంది, నీ హృదయ మనసులోనే రావాలి. అది ఆ విచక్షణ వల్ల ఎలాగా, ఏకాగ్రత, పవిత్రత, మళ్ళీ వివేకం, ఈ మూడు కలిస్తేనే కానీ మనకు వైరాగ్యం రాదనమాట. అందుకే నాన్నగారు ఏం చెప్పేవారు, ఈ నాలుగిటిని చెప్పేవారు అన్నమాట. అమ్మ ఈ నాలుగు మనం సాధకుడు పెంచుకోవాల్సిన లక్షణాలమ్మా అనేవారు. వీటితో పాటు నాన్నగారు ఇంకో మూడు చెప్పేవారు, ఏకాంతవాసం, ఉపవాసం, సహవాసం అనేవారు. ఏకాంతవాసం ఏంటమ్మా, ఇప్పుడు ఏకాంతవాసం మనం రోజు నలుగురిలో ఉన్నప్పుడు కాకుండా రోజు ఒక్క గంటన్నా మీరు ఏకాంతంగా కూర్చోండి. ఏకాంతంగా కూర్చున్నప్పుడు మీ మనసులో ఎటువంటి భావాలు వస్తున్నాయో మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు కదా, ఎదుటివాడిని మోసం చేయగలరేమో, కానీ మీ లోపల ఉన్న లక్షణాలు మీకు తెలిసిపోతాయి. ఎప్పుడు తెలిసిపోతాయి, మీరు కూర్చుని మీరు ఏకాంతంగా కూర్చుంటే మీలో ఉన్న భావాలు, అవి వచ్చే ఆలోచనలు, అవి ఏంటో చూసుకుంటా ఉంటే వాటిని మీరు ఎలా అరికట్టుకోవాలో, ఎలా మార్చుకోవాలో, గురువు చెప్పిన మాటల్ని ఎలా ప్రమాణంగా తీసుకోవాలో అర్థమవుతుంది. అంటే అసలు మనకి ఉన్న లక్షణాలు మనకు తెలియకు కదా, కానీ గురువు తెలుస్తుంది అమ్మా. గురువు తెలిసి ఏం చేస్తాడు, ఇది ఏకాంతవాసంలో కూర్చున్నప్పుడు గురువు గుర్తు చేస్తాడు. అసలు గురువు అంటేనే గుర్తమ్మా. ఆయన ఏం చేస్తాడు, నీ లోపల ఏ భావాలు ఉన్నాయి, నువ్వు నీ లోపల ఎలా ఉన్నావు, పైకి తెల్లగా కనపడుతున్నా లోపల ఎంత నలుపు ఉంది, ఏ నలకలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఏకాంతవాసంలో తెలియజేస్తారు. అందుకే నాన్నగారు ఏమంటారంటే రోజు ఒక్క గంటన్నా ఏకాంతంగా కూర్చోండమ్మా అనేవారు. అంటే ఇప్పుడు ఏకాంతంగా కూర్చుని ఏం చెప్పేవారు, ఆ రోజు నువ్వు ఆ రోజు మొత్తంలో ఏమి చేశావు, ఎక్కడ ఏం మాట్లాడావు, ఏ విషయానికి ఎలా స్పందించావు, ఎవరితో ఎలా మాట్లాడావు, పరుషంగా మాట్లాడావా, ప్రేమగా మాట్లాడావా, అవసరమైన దగ్గర కోపం తెచ్చుకున్నావా, అనవసరంగా కోపం తెచ్చుకున్నావా, అసలు ఏంటి మొత్తం మనం విశ్లేషించుకోవడం అనమాట ఏకాంతవాసం. అది ప్రతి సాధకుడికి ఏకాంతవాసం కావాలని చెప్పేవారు నాన్నగారు. అలాగే సహవాసం, సహవాసాల గురించి చెప్తూ నాన్నగారు అనేవారు, నువ్వు ఎలాంటి వాడవో తెలియాలంటే నీ స్నేహితుల పేర్లు నాలుగు చెప్పు అనేవారమ్మా. ఎందుకంటే మన స్నేహాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన అభివృద్ధిని కాంక్షించే వాళ్ళతో స్నేహం చేయాలమ్మా. మనకి ఏదన్నా ఒక అవలక్షణం ఉందనుకో, అది లేని వాడితో సహవాసం చేయాలి. బుద్ధుడి దగ్గర ఒకడు వచ్చి నాకు అన్నీ నా ఉన్న అలవాట్లను పోగొట్టుకోలేకపోతున్నాను, నా చెడు లక్షణాలు నేను వదిలించుకోలేకపోతున్నాను చేస్తాను అని బుద్ధుడితో చెప్తే, నువ్వు చెప్పేవేవి నాకు లేవు కదా, నువ్వు నన్ను తలపెట్టుకో, నువ్వు నన్ను తలపెట్టుకోవటం వల్ల ఏమవుతుంది, నీలో ఉన్నాయన్ని తగ్గిపోతాయి, నువ్వు నన్ను తలపెట్టుకో అని చెప్పాడంట బుద్ధుడు. అంటే మన సహవాసం ఎలా ఉండాలంటే, మన సాధనలో ముందుకు వెళ్ళాలంటే మన మన మనం మనకన్నా పెద్ద పై స్థాయిలో ఎంతో కొంత మనకన్నా పై స్థాయి ఉన్నవాళ్ళని, ఆధ్యాత్మిక పై స్థాయి ఉన్నవాళ్ళతో సహవాసం చేయాలి నాన్నగారు. అంటే ఇప్పుడు సత్సంగారు ఎందుకు చెప్పుకుంటున్నావు అమ్మా, ఈ సహవాసం కోసమే నలుగురం కలిసి అందరూ అంటే ఒకే మార్గంలో ప్రయాణించే వాళ్ళందరూ ఒక బూటి పక్షులు ఒక చాటికి చేరతాయి అన్నట్టుగా మనందరం ఏంటంటే సహవాసం. ఆ సహవాసం ఎలాంటి సహవాసం ఉండాలి, మనం గురువు దగ్గర నేర్చుకున్నాం, గురువు దగ్గర నేర్చుకున్నది ఒకళ్ళొకళ్ళు షేరింగ్ చేసుకుంటూ సహవాసం, ఇలా సహవాసం ఉండాలి. అందుకని మన మనకి ఎంతో కొంత భక్తి ఉంటే ఆ భక్తి పడగొట్టే వాళ్ళ దగ్గర మనం సహవాసం చేయకూడదు. చేస్తే వాళ్ళు ఏంటి నష్టం మనకి, మనకున్న మనకి అసలే భక్తి మనకు ఉన్నది అంతంత మాత్రం, మళ్ళీ మనకన్నా తక్కువ స్థాయిలో భక్తి తక్కువ ఉన్నతో మనం సహవాసం చేసామనుకోండి, ఉన్నది ఊడిపోతుంది. మీరు మీకన్నా ఆధ్యాత్మిక స్థాయిలో కొంచెం పైన ఉన్నవాడుతున్నాను, మీరు సహవాసం పెంచుకోండి అని చెప్పేవారు నాన్నగారు. అది కరెక్టే కదమ్మా, మరి మనందరం సహవాసం అందుకే, ఈ షేరింగ్ అందుకే, ఈ సత్సంగాలు కూడా అందుకే, సహవాసం కోసమే. అంటే బుద్ధుడు వాళ్ళ శిష్యుల్ని అడుగుతాడమ్మా, మీరందరూ మీ కుటుంబాలను వదిలేసి వచ్చేసారు, ఈ బుద్ధితం తీసుకుని ఇక్కడికి చేరిపోయారు కదా అందరూ, వాళ్ళు అడుగుతాడనమాట, మీరందరూ మీ కుటుంబాలను వదిలేసి వచ్చేసారు, మీకేమన్నా అవసరాలు వస్తే మీలో మీరు సాయం చేసుకోండి, మీలో మీరు సాయం చేసుకోండి, మీకెవరు బయట వాళ్ళు వచ్చి చేయరు, మీ ఫ్యామిలీస్ వదిలేశారు కదా, వాళ్ళెవరు వచ్చి మీకు చేయరు, కానీ మీలో మీరే సాయం చేసుకోండి, మీలో మీరు సహవాసంగా ఉండండి, ఒకళ్ళ ప్రగతికి ఒకళ్ళు తోటపడండి, ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సాయపడండి, ఇలా చేయవటం సహవాసం వలన మీ ఆధ్యాత్మిక అభివృద్ధి పెరుగుతుంది అని చెప్పాడంట బుద్ధుడు. అలాగే నాన్నగారు కూడా మనందరినీ ఆ సహవాసంలోనే ఉంచారమ్మ. ఇంకా ఉపవాసం చెప్పారు. ఉపవాసం ఏంటి, ఉప అంటే సమీపం, వాసం అంటే నివసించడం అనేవారు నాన్న. అంటే నీలో ఉన్న సత్పదార్థానికి, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న ఆత్మకి దగ్గరగా నివసించడం, అంటే నిరంతరము ఆత్మ చింతనలో ఉండటం ఉపవాసం. అంటే బాహ్యానికి కూడా ఉపవాసం ఉంది, అది ఎందుకమ్మా, అది కూడా అవసరమే అన్నారు సాధకుడికి నాన్నగారు. అప్పుడప్పుడు ఈ శరీరానికి కొంత ఉపవాసం ఉంచడం మంచిదేనమ్మా, దాని వల్ల కూడా కొంత క్రమశిక్షణ వస్తుంది మనకి. నిజమైన ఉపవాసం అంటే వస్తువుకు సమీపంగా ఉండటం, మీలో ఉన్న అంతర్యామికి సమీపంగా ఉండటం, ఆ సమీపంగా ఉండటమే మీ అంటే ఎప్పుడు నిరంతర ఆత్మచింతనంలో ఉండటం ఉపవాసం. ఈ బాహ్యమైన ఉపవాసాలు కూడా శరీరం కంట్రోల్లో ఉంచుకోవటం కోసం ఉపయోగపడుతుందమ్మా, అది కూడా చేయమని చెప్పేవారు నాన్నగారు. మరి నాన్నగారు గీత ఎప్పుడు చెప్పారు, గీతలో ఏంటమ్మా, గీతలో ఏం చెప్పారు, గీతలో యజ్ఞదాన తపస్సులను ఆచరించమనేవారు అని కృష్ణ పరమాత్మ చెప్పాడమ్మా. కోరిక కోపం భయం విడిచిపెట్టేయండి, యజ్ఞదాన తపస్సులు ఆచరించండి అని చెప్పాడు గీతలో పరమాత్మ. అంటే అంటే భగవాన్ అన్నారు, కోరిక కోపం భయం మూడు ఎక్కడున్నాయండి, ఉన్నద కోరికలు ఒక్కటే కదా అన్నారంట భగవాన్. అంటే మనకి నిజంగా కోరికలే కదా, మనకి ఏ తెచ్చిపెట్టినా కోరికే కదమ్మా. మనకి ఈ కోరిక తీరలేదంటే కోపం, కోరిక తీరుతుందో లేదో అని భయం. అసలు కోరికే మూల కారణం. బుద్ధుడు కూడా అదే చెప్పాడు మనకి, నీ అన్ని అరిష్టాలకి, నీ అన్ని దుఃఖాలకి మూలకం నీకున్న కోరికే అని నాన్నగారు కూడా ఎప్పుడు అదే మాట చెప్పాడు. ఆ కోరిక ఏంటి, కోరుకుంటా ఉంటాం ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలని కోరుకోవటం కాదు, శుద్ధ భక్తిని అడగండి అమ్మా, మంచి బుద్ధినివ్వండి అని అడగండి అమ్మా అని చెప్పేవారు నాన్నగారు. మనం అది కదా మనకు కావాల్సింది, ఎందుకు దాని వల్ల ఏంటి, శుద్ధ భక్తి ఉండటం వలన, మంచి బుద్ధి ఉండటం వలన మనం ఈ దైవీ సంపదను ఏర్పాటు అలవాటు పడతాయి మనకి. అందుకోసమే నాన్నగారు ఏం చెప్పేవారు, ఇప్పుడు కోరికని కంట్రోల్ చేసుకోమన్నారు. అంటే కోరికలు కంట్రోల్ చేసుకుని, కోరిక రాగానే దాన్ని సాటిస్ఫై చేయబాకండి అమ్మా, ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి పరికించి చూసుకోండి, అప్పుడు ఎవరికైనా కూడా ప్రశ్నించుకోండి, ఇది అవసరమా అని ప్రశ్నించుకోండి, అక్కడ మీకు బుద్ధి ఉంది కదా, వివేకం ఉంది కదా, మీ వివేకంతో చూసుకోండి, దాని వలన కోరికని కంట్రోల్ చేసుకోవడం ఎక్కువ సుఖం వస్తుంది అనుకో, అప్పుడు మీరు ఆ కోరికను తీర్చుకోకుండా కంట్రోల్ చేసుకోవటం చూసుకోండి. దాని వలన ఏమవుతుంది, కోపతాపాలు తగ్గిపోతాయి, ఈ కోపం ఉండదు, భయం ఉండదు. మరి నాన్నగారు ఇంకో మాట చెప్పారు, కోపం, ఈ కోపం అమ్మ ప్రథమ శత్రువు అమ్మ. మనకి 5 నిమిషాలు ఆ కోపం వచ్చినప్పుడు నిగ్రహించుకుంటే 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటావమ్మా అనేవారు నాన్నగారు. ఏంటండి మరి 5 నిమిషాలు అంటే ఆ కోపం వచ్చినప్పుడు అంతా లూజ్ స్టాక్ వస్తామా మనకి. ఆ లూజ్ స్టాక్ వల్ల ఏమవుతాం, అందరికి శత్రులం అయిపోతాం. ఆ మాటలు పరుషంగా మాట్లాడేస్తాం ఆ కోపంలో. అంటే నాన్నగారు ఏమంటే 5 నిమిషాలు నిగ్రహించుకోండి, 5 నిమిషాలు నిగ్రహించుకుంటే ఆ కోప కారణం తగ్గిపోతున్న తర్వాత దానివల్ల మీరు 5 సంవత్సరాలు ప్రశాంతంగా జీవిస్తారు. అందుకని మీరు అది చూసుకోండి, ఆ కోపం వచ్చినప్పుడు నిగ్రహించుకుంటారని చూసుకోండి. ఈ మాటలు మన నాన్నగారు చెప్పినప్పుడు మనకి ఆ సిచ్యుయేషన్ లో, మనకి ఆ కోపం వచ్చే సిచ్యుయేషన్ లో ఈ గురువు మాట మనకు గుర్తుకు రావాలండి. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్ గా మనం తగ్గుతాం అన్నమాట. అది నిరంతరం ఇవన్నీ ఎలా వస్తే, నిరంతరం సత్సంగంలో మన నాన్నగారి ప్రవచనాలు వినటం వల్ల, చెప్పుకోవటం వల్ల, చదవటం వల్ల నిరంతరం ఆ వాక్యాలను తిప్పుకుంటా ఉండాలన్నమాట మనం. నిరంతరం ఈ వాక్యాలను మనం స్మరించుకోవటం వల్ల వాటిని అనుభవంలోకి తెచ్చుకోవాలి కదా. ఊరికే వినేసి మనం వదిలేస్తే కుదరదు కదా. అది ఆ సత్సంగం అనేది ఎందుకు పెట్టారమ్మా, ఇవన్నీ మనం ఆచరించాలి. ఈ మాటల్ని మనం జీవితంలో ఆచరించి చూసుకోవాలి. చూసుకుంటాం వల్ల మనకి ఆ కోపం భయం రెండు ఉండవు. భయం కూడా ఏంటి, మన ఇవాళ భయరహిత స్థితిలో ఉంచేశారమ్మా నాన్నగారు. భయం ఎక్కడుందమ్మా ఇప్పుడు, ఇంత కరోనా సిచ్యుయేషన్ లో కూడా, ఇంత భయంకరమైన సిచ్యుయేషన్ లో కూడా మనం అందరం హ్యాపీగా ఉన్నామమ్మా. అంటే నాకు అనిపిస్తుంది, భక్తుడు అయిన వాళ్ళకి కాని వాళ్ళకు కూడా, భక్తుడు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి ఇక్కడ తేడా ఇక్కడే తెలుస్తుందమ్మా నాకు. ఎందుకంటే భక్తి ఉన్న వాళ్ళకి ఏది వచ్చినా, ఏది జరుగుతున్నా, ఇది మనకి ఈశ్వరుడు మనకి కేటాయించాడు. దీని వలన మనకి ఏంటి, అలజడి రాదు, మనకి అలజడి తగ్గిపోతుంది. ఈశ్వరుడు మనకి ఇది ఇచ్చాడు, ఇది ఆ భయం లేదన్నమాట. ఇంకా ఏదైనా ఆయనే చూసుకుంటాడు, ఇది ఈశ్వరు తెలియకుండా వచ్చిందా ఇది అని ఒక్కసారి మనం పరిశీలించుకున్నామమ్మా. అప్పుడు మనకి ఏమవుతుంది, అప్పుడు భయం తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి మనం చూస్తూనే ఉన్నాం ఈ కరోనా టైంలో అందరూ ఎంతమందికి అలజడులు గురవుతున్నారు. ఈ అలజడులు అన్నిటి లేకుండా నిర్ణయం జరిగింది, జరగవలసింది జరిగింది. భగవాను నాన్నగారు ఇది మనకి నూరి పోసేశారు. దానివల్ల ఏమవుతుంది మనకి, అసలు ఎటువంటి సిచ్యుయేషన్ ఏముంది, మన బయట స్థితిలో జీవిస్తున్నామమ్మా, అది కానీ గురువు యొక్క అనుగ్రహం అన్హర్డ్ అన్సీన్ మనకు కనపడట్లేదు, వినపట్లేదు, కానీ లోపల అనుభవం తెలుస్తుంది మనందరికి. కాబట్టి అందరం చెక్ చేస్తుంటే మనకు తెలుసు కదమ్మా, మనందరం ఎంత హ్యాపీగా కారణం గురువు ఇచ్చిన స్ట్రెంగ్త్ అమ్మా, ఆ సబ్జెక్ట్ ఇచ్చిన స్ట్రెంగ్త్, మనకి స్ట్రెంగ్త్ వేరే స్థితిలో జీవిస్తున్నాం. అందుకే కోరిక ఎప్పుడైతే తగ్గిపోయిందో, కోపం ఉండగలుగుతున్నామంటే చెప్పిన మాటలే కదా. మరి యజ్ఞాన తపస్సులు ఆచరించిన
వాళ్ళు మన నెట్ బ్యాంక్. హలో
అంటే అంటే
నెట్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ ఉందమ్మా ఇవాళ.
పర్వాలేదు అండి, పర్వాలేదు.
అంటే ఒక్కొక్క కోణములు యజ్ఞాలు చేసి హోమాలు చేసి సాధించాలి. అంటే మనం సులువుగా చేయించే మనం చాలా ఈజీ కదా, కానీ ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చేసినా సమానమా అన్నారు. గురించి గారు ఏం చెప్తారండి, మనం ఈ కుడి చేతిలో నుంచి తీర్చేది ఎడం చేతిలో అది చేసుకుంటున్నాం, మనకి మనమే చేసుకుంటున్నాం. ఎదుటవుడు మనలో ఉన్న ఈశ్వరుడు ఏం పడుతుందమ్మా?
అంటే వినిపిస్తాను అంటే వినిపిస్తాను.
ఓకే అమ్మా, ఐ థింక్ మనం ఆడియోకి వెళ్దాంలేమ్మా, వీడియో వదిలేద్దాం.
సరే అండి, అలాగే.
ఇది కొంచెం ప్రాబ్లం పెడుతుంది కదా మనకి.
పర్వాలేదు, పర్వాలేదు అండి.
పర్లేదు కదా, ఓకే.
పర్లేదు,
ఓకే అమ్మా, రైట్. హలో, ఈ కోరిక కోపం భయం విడిచిపెట్టమని చెప్పేశారండి. అలాగే యజ్ఞదాన తపస్సులు ఎలా చేయాలో నాన్నగారు చెప్తున్నారు. యజ్ఞం అంటే మీరు ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చేసినా అది యజ్ఞమేనమ్మా. మీరు అది చేయటానికి మీరు మీకు ఖర్చు ఏమీ లేదు కదా. మీరు ఎదుటివాడికి ఏ సాయం చేస్తున్నా కూడా అది నేను ఇస్తున్నానని అహంకారం లేకుండా ఇవ్వండి అమ్మా. ఈశ్వరుడే ఈశ్వరుడికి ఇస్తున్నాడు అనుకున్నప్పుడు ఇంకా మన అహంకారం పెరగదమ్మా. అందుకే మీరేం చేయాలంటే ఆ యజ్ఞం చేసి సంపాదించుకునేది ఏంటంటే, వాళ్ళ ఏదైతే సంపాదించుకున్నారో మనం ఈ యజ్ఞం చేయటం వలన ఎవరికి ఎలా యజ్ఞం ఎలా చేస్తున్నాము, ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు నాకు నేనే ఇచ్చుకుంటున్నాను అనేటట్టుగా దానం చేయమన్నారు. దానం కూడా అలా చేస్తే ఎలా అంటే, ఎవరింటికి ఎవరికి అవసరము వాళ్ళింటికి వెళ్ళి ఇవ్వండి అమ్మా. మీరు నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, వాళ్ళని మీ ఇంటికి రప్పించుకోవద్దు, మీరు వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తే తీసుకుంటారో లేదో అని అంతో వినయంగా తీసుకెళ్ళి ఇవ్వండి అమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మా నీలో ఉన్న అహంకారం తగ్గిపోతుంది. అది ఎలాంటిదమ్మా, అది దానం అలా ఉండాలి అని చెప్పేవారు. మరి తపస్సు అంటే ఏం చెప్పేవారమ్మా, నాన్నగారు తపస్సులు కూడా ఒకప్పుడు ముందు నువ్వు ఎక్కడికో ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేసుకోవటం జపం చేసుకోవటం చేసేవాళ్ళు. కానీ నాన్నగారు ఏం చెప్పారమ్మా, ఈ తపస్సులు మూడు రకాలుగా చెప్పారు మనకి, శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు గురించి చెప్పారమ్మా. ఈ మానసిక తపస్సు ఏంటమ్మా, అసలు శరీరం మనసు శరీరాన్ని ఎక్కడికైనా సత్సంగాలు జరుగుతున్న దగ్గరకు లేదా ఒక గుడికో ఒక మహాత్ముల సన్నిధికో తీసుకెళ్లి కూర్చోబెట్టడం శారీరక తపస్సు అన్నారు. ఎందుకంటే ఒక మహాత్ముల సన్నిధిలో కూర్చున్నాం అనుకో, మన సాన్నిధ్యంలో కూర్చుంటే ఇప్పుడు మనలో ఉన్న వాసన మనకి తెలియకుండానే మనలో ఉన్న అహంకారం తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. మనం వెళ్ళి అక్కడ కూర్చోవటం వల్ల ఆ నాన్నగారి సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే కదమ్మా. అందరికి ఎలా ఉండేది, మన మనసు నిగిపోయేది. అక్కడ ఎలా ఉండేవాళ్ళం మనం, అక్కడ మన మనసు ఏమైపోయేదమ్మా అంటే ఈ మన అహంకారం అనేది ఏనుగు లాంటిదమ్మా. కానీ మన గురువు ఏంటంటే వాడు సింహం లాంటి గురువు కాబట్టి మన అహంకారాన్ని ఆయన చేసేవాట. అది కాకపోతే గుడికి వెళ్ళటము, ఏదో ఒకటి తీసుకెళ్లి ఆ శరీరాన్ని అక్కడ పడేయండి, అది అక్కడ ఆ మహాశక్తిలో జరగవలసిన పని జరిగిపోతుంది అని శారీరక మానసిక తపస్సు ఏంటమ్మా. మనసులో మనం తల అంటే ఏముంది, తలంపుల సమూహమే కదా. ఆ తల మనకి వచ్చే తలంపులు ఎలా వస్తున్నాయి, ఏ తలంపులు వస్తున్నాయి, ఆ తలంపులు మంచి ఉన్నాయంటే తలంపు మంచి ఎప్పుడు ఉదయించి చూసుకొని వచ్చే ఆలోచన మీకు వచ్చే కోరికలని ఆలోచనలని అన్ని సత్కర్మలు చేసే విధంగా ఉండాలి. ఎలా అంటే మనకు వచ్చే ఆలోచన దాని ప్రతి ఏదైనా కానీ అది మంచి ఎదుటి వాడికి ఉపయోగపడాలి, నీకన్నా ఉపయోగపడాలి. ఆ మానసికంగా కూడా నిరంతరం ఎలా ఉండాలంటే దైవ చింతన చేసుకుంటా ఉండటం వల్ల మీ ఆలోచనలకు ఆ మనసుకు వచ్చే తలంపులన్నీ ఆగిపోతాయి. ఆ మానసికంగా తపస్సు చేయడం అంటే ఏంటంటే మానసికంగా ఏదో ఒక రూపాన్నో నామాన్నో చింతన చేస్తా ఉండండి. ఆ చింతన చేయటం వల్ల మనసు అడిగిపోతా ఉంటుంది. అంతేకాకుండా ఈ మనసులో వచ్చే తలంపులు కూడా ఎదుటివాడు బాగుపడాలనే మనసు ఉంచుకోండి. అంటే మనకి ఇక్కడ ద్వేషం లేకుండా ఉండండి, ఎప్పుడు చూసినా కూడా సద్భావంతో ఉండండి, సత్భావంతో ఉండండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా పరుషంగా మాట్లాడుతూ మాట్లాడేటప్పుడు ఏమో ఎలా ఉండాలి, ప్రేమతో మాట్లాడమంటున్నారు. ఎలాగా అర్థమయ్యేటట్టు మాట్లాడమన్నారు. నాన్నగారు అనేవారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పకపోవటం నా తప్పు అనేవారు నాన్నగారు. అంటే అది ఆయన తప్పు అని ఆయన ఎలా చెప్తున్నారమ్మా, ఎంత మనం చెప్పగలమా. మనం ఏమంటామంటే ఆయన తెలుగు వారండి చెప్తున్నారు. ఎలా చెప్పాలి, ఏమి చెప్పాలి, ఏ మాట చెప్పినా మనం ఎదుటివారిని ప్రేమించి చెప్పాలంట, అర్థమయ్యే విధంగా చెప్పాలంట, సరళంగా ఉండాలంట భాష. అప్పుడు ఎదుటివాడికి ఉంటుంది అంటే ఎంతో నువ్వు సలహా ఇస్తున్నావు అంటే నువ్వు ఉండి అది నువ్వు ఎలా చేయగలవో అలా సలహా ఇవ్వు, అలా మాట్లాడు. అది మాట్లాడవలసిన దగ్గర మాట్లాడకుండా ఉండకూడదు, అలాగే అవసరం నుంచి కూడా మాట్లాడకుండా ఉండటం పరిశుభాక్యాలు. ఇప్పుడు అంటే నాన్నగారు అనేవారు, అమ్మ రామవారి కోపం అమ్మ కోపం తెచ్చుకోవాల్సి వచ్చేది, అది పరిశుభాక్యాలను రాలేదమ్మా. అది మనం కూడా మనం కూడా అలాంటి మాట్లాడు, ఏ మాట మాట్లాడినప్పుడు కూడా ఆ రాముని గుర్తు తెచ్చుకోండి అమ్మా, పురుషోత్తముని గుర్తు తెచ్చుకోండి, ఆయన లక్షణాలు గుర్తు తెచ్చుకోండి అనేవారు. ఎందుకు ఆయనలో ఉన్న మర్యాద పురుషోత్త లక్షణాలు కదమ్మా, ఎన్ని ఆయన మర్యాద పురుషోత్తం ఆయన లక్షణాలు తెచ్చుకుంటే తెలుసుకుంటాము. అది సార్లు ఆలోచించి మాట్లాడండి, దురుసుగా మాట్లాడొద్దు. ఎదుటివాడితో ఎప్పుడు మా ఎదుటి వాళ్ళలో ఉన్న ఈశ్వరుని చూసి మాట్లాడండి. అందులో అది నువ్వు ఎలా చెప్తున్నారంటే తెలివిగా మాట్లాడండి, ఎదుటివాడు మీకన్నా తెలివైన వాడే అని అనుకుని మాట్లాడండి. ఏదో మీరు చెప్పేవాళ్ళు ఎదుటివాళ్ళు వినేవాళ్ళు కాదు, ఎదుటివాడు వినేవాడు ఎంతో తెలివిగా ఉంటాడు. ఆ తెలివిని కూడా మీరు గమనించుకోండి. మీరే ఎదుటివాడు తెలివి తక్కువవాడు కాదు, మీరేదో తెలివైన వాళ్ళు కాదు. ఏది మాట్లాడినా అంత సమన్వయంగా మాట్లాడండి, మధ్య మార్గంలో ఉండండి, అది వాచిక తపస్సు అని చెప్పేవారు నాన్నగారు. అది కూడా మరి ఎదుటివాడికి దానం గురించి ఇచ్చేటప్పుడు కూడా ఎదుటివాడికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, అది వంటమ్మా చూసి చాలా ఆనందంగా ఇవ్వాలంట. ఎదుటివాడికి ఏడుస్తూ ఇస్తే అది వాడికి ఉపయోగపడదమ్మా, వారి అభివృద్ధికి ఉపయోగపడదు, మీ మానసిక అభివృద్ధికి ఉపయోగపడదు, ఎదుటివాడికి ఉపయోగపడదు. అందుకే నువ్వేం చేస్తావంటే ఇచ్చేటప్పుడు నువ్వు సద్భావంతో ఇవ్వు, ఆనందంగా ఇవ్వు, సంతోషంగా ఇవ్వు. దానివల్ల వాడికి ఏమవుతుంది, దానివల్ల వాడు బాగుపడాలనే కాంక్షతో ఇవ్వు, అప్పుడు వారికి ఉపయోగపడుతుంది, నీకు మానసిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్పేవారు నాన్నగారు. మరి కర్మయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం గురించి కూడా చెప్పేవారు కదా నాన్నగారు గీతలో. గీతలో చెప్పారమ్మా కృష్ణ పరమాత్మ అని చెప్పుకొస్తూ, అసలు ఈ మార్గాలన్నీ ఒకదానికొకటి సమన్వయం చేసుకోవటమేనమ్మా మన ఆధ్యాత్మిక సాధన కోసం. ఈ సాధకుడు ఏం చేయాలంటే ఈ నాలుగింటిని సమన్వయం చేసుకుంటేనే ఆత్మస్థితి అనుభవంలోకి వస్తుందమ్మా అనేవారు నాన్నగారు. అంటే ఇప్పుడు నిష్కామ కర్మ చేయటం, నిష్కామ కర్మ అంటే ఏంటమ్మా, మనం పనిచేసేటప్పుడు ఫలితం ఆశించకుండా పని చేయటం ఒకటి. మళ్ళీ ఈశ్వరుడే ఈ పని చేస్తున్నాడు నేను చేయట్లేదని కర్తృత్వం లేకుండా చేయటం ఒకటి. అంటే ఇక్కడ పని చేసేటప్పుడు మనం ఫలితం ఆశించకుండా పని చేయటం జ్ఞానం, ఈశ్వరుడే ఈ పని చేస్తున్నాడు నేను కాదనుకోవడం భక్తి. అంటే ఈ రెండు కలిసి ఉంటున్నాయి కదమ్మా, ఈ నిష్కామ కర్మలు ఏమవుతున్నాయి, రెండు కలిసి ఉంటున్నాయి. అంటే మనం పని అలా చేయమంటున్నారు నాన్నగారు, ఎలా చేయమంటున్నారు, ఫలితం ఆశించకుండా పని చేయండి, అది నేను చేస్తున్నాను ఎక్కడ అహంకారం లేకుండా పని చేయండి అంటున్నారు. ఎందుకు మనం ఇలా చేయటం వల్ల ఆయనకి ఏంటమ్మా ఉపయోగం, మనకి మనం మనసు పలచబడాలి కదా, మనం అహంకారం పెంచుకోకూడదు కదా. పని చేసి అహంకారం పెంచుకుంటే మనం ఇంకా పతనమే కదా మరి మనకి. అందు నాన్నగారు ఎప్పటికప్పుడు మనని మనం చూసుకోమంటున్నారు, పరీక్షించుకోండి మీరు పని చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు, ఆ పని పని కోసమే చేస్తున్నారా, మీరు మీరేదో గొప్పలాశించి గౌరవాలాశించి పనిచేస్తున్నారా, మన మనం చెక్ చేసుకోమంటారు నాన్నగారు. అంటే పని కనపడాలమ్మా, మనం కనపడకూడదు. పని చేసేటప్పుడు అక్కడ నాన్నగారు అంటారు, ఎప్పుడు మీరు పని చేస్తున్నప్పుడు ఎవరో ఎదుటివాడు చూడాలని చేస్తుంటే కనుక అది మీకు ఉపయోగపడదు, వాడికి ఉపయోగపడదు. ఒట్టొట్టి గొప్పలకు పోవటం వల్ల మీ అహంకారం పెంచుకోవటం తప్పించి ఏమీ లేదు. మీరు పని పని కోసమే చేయండి. అది పరమాత్మ ఎలా చెప్పాడు, యోగ కర్మసు కౌశలం అన్నాడంట. అంటే నువ్వు నైపుణ్యంగా పని చేయటమే కౌశలం కాదు, ఫలితం ఆశించకుండా పని చేయటం, ఆ పని చేసేటప్పుడు నేను చేస్తున్నానే భావన లేకుండా చేయటం అని చెప్పాడమ్మ కృష్ణుడు. సో మీరు కూడా అలా చేయండి పని. అలా చేయటం వల్ల ఏమవుతుంది, మనలో ఉన్న మనకి అహంకారం పాలు తగ్గుతా మొదలవుతుంది, తగ్గుతుంది. దానివల్ల మనం ఏంటంటే మనకి దైవీ సంపద పెట్టుకోమంటున్నారు కదా, ఆ దైవీ లక్షణం అనమాట అది. ఆ లక్షణం పెంచుకోవటం వల్ల మనం వస్తువుకు దగ్గరవుతాం. అంటే ఎప్పుడైతే మనం చేసే పని మీద మనం ఫలితం ఆశించకుండా చేస్తున్నాము, నేను చేస్తున్నాననే భావం లేకుండా చేస్తున్నాము, అప్పుడు ఆటోమేటిక్గా అది యోగం అయిపోతుందమ్మా. అక్కడ యోగం అయిపోతున్నప్పుడు ఏమవుతుంది, కర్మలకి యోగం అంటే ఏంటమ్మా, భగవంతుడిలో కలవటం. అంటే భగవంతుని కలవటానికి ఈ యోగాలన్నీ మనకు పెట్టారు గీతలో. మరి భక్తికి భక్తి యోగం అంటే ఇప్పుడు భక్తి యోగం ధ్యానం చేయాలన్నారు. ధ్యాన యోగం అన్నప్పుడు ఆ ధ్యానం చేయాలంటే మనం ఏం తీసుకుంటామో, మాకు రూపాన్నో నామాన్నో ఈశ్వర రూపాన్నో లేకపోతే రామున్నో కృష్ణో ఏదో రూపాన్ని పెట్టుకుంటున్నాం కదా ఆ ధ్యానం చేయటానికి. కానీ ఆ రూపం మీద ఆ నామం మీద ప్రేమ లేకుండా భక్తి లేకుండా ధ్యానం చేయలేం కదా. అంటే ఇక్కడ భక్తి యోగం కూడా ధ్యాన యోగంతో సమన్వయం చేసేస్తున్నారన్నమాట. అంటే రెండు కలిపే వేరు వేరు కాదని చెప్తున్నారు ఇక్కడ గీతలో చెప్పినవన్నీ కూడా. అలాగే జ్ఞానం ఏంటమ్మా, జ్ఞానం కూడా భక్తి లేకుండా జ్ఞానం రాదమ్మా, జ్ఞానం భక్తి జ్ఞానానికి మాతమ్మా అన్నారు. అంటే ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ మనం జీవనం చేయాలని నాన్నగారు చెప్తున్నారు ఎప్పటికప్పుడు. అంటే మనం ప్రతిదీ మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేసే అవసరం లేదండి, మన చేతిలో ఉన్న పనులనే మనం చేసేటప్పుడు మనం నాన్నగారి మాటని జత చేసుకుంటూ ఆ మాటని అనుభవంలోకి తెచ్చుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొంతమంది అంటున్నారు వింటేనే వస్తుందా మీకు జ్ఞానం అని అడిగారు. వింటేనా అంటే అసలు మనం నిరంతరం వింటుంటేనే ఈ తెలియని వాళ్ళకి అసలు ఏమీ వినకుండా ఉంటుంది ఏం తెలుస్తుందండి. అసలు వస్తువు ఉందని మనకి తెలియజెప్పే వాళ్ళు ఉంటేనే కదా మనం తెలుసుకోగలుగుతున్నాము. నాన్నగారు అన్ని సంవత్సరాలు మనకి చెప్పి చెప్పి ఉన్నారు కాబట్టే మనకు అర్థమవుతుంది కాబట్టే అది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అసలు తెలియకపోతే ఏం చేస్తామండి. అంటే వినటం వల్ల శ్రవణ మననాలకి నాన్నగారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిరంతరం శ్రవణం మననం వల్ల మనకు ధ్యాస కుదురుతుంది, ఆ ధ్యాస ధ్యానమైపోతుంది, ఆ ధ్యానమే జ్ఞానానికి మార్గమైపోతుంది. అంటే ఇవన్నీ కూడా సమన్వయమేనమ్మ, మొత్తం ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ నన్ను మీ జీవితయాత్ర సాగించమని చెప్తున్నారు నాన్నగారు. అంటే ఇప్పుడు మన ఇంటికి మనం 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 ఎవరింటికి వెళ్ళినా కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వేరుభావంతో చూడకుండా వాళ్ళలో ఉన్న ఈశ్వరుని చూస్తూ వాళ్ళకి మనం చేయగలిగిన సాయం చేయాలి. అంతేగాని పరుషంగా మాట్లాడొద్దు. మనకన్నీ ఈ లక్షణాలు నేను ఎందుకు నేర్పించారమ్మా, మనం బాగుపడటం కోసమే కదా. నాన్నగారికి ఏముందమ్మా, నాన్నగారు అన్నీ అందినాయన. మరి నాన్నగారి రూపాన్ని నామాన్ని కొంతమంది అంటున్నారు భక్తులు నాన్నగారి రూపం నామం దగ్గర ఆగిపోతున్నారు అన్నారు అనుకుంటున్నారు అని ఎవరో భక్తులు ఒకటి వ్యక్తీకరించారమ్మ ఈ మాట. కొంతమంది ఎవరో అంటున్నారంట నాన్నగారి రూపం దగ్గర నామం దగ్గర మీరు ఆగిపోతున్నారు అని అన్నారంట వాళ్ళని. వాళ్ళు మొన్న ఈ మాట అన్నారమ్మ. అంటే నాకు అని ఒకటే చెప్పానమాట, మన రూపనామాల్ని దాటామని దాటటానికి మన గురువు రూపనామం మనకు ఉపయోగపడింది. అంటే అసలు మనిషి తన అహంకారాన్ని పోగొట్టుకుంటానికి ఇష్టపడతాడమ్మా, మన రూపాన్ని నామాన్ని మనం తీసేసుకోగలమా. అసలు మన రూపం అంటే మనంతే మనకి చాలా, మన రూపం మీద మన నామం మీద మనకు బాగా ఇష్టం, దాన్ని ఎలా వదులుకుంటాము ఎదురు. అంటే ఇక్కడ నాన్నగారు అది వదులుకోవటం వలన మనకు వచ్చే ఆనందం శాంతి సుఖం మనకు చూపించారు కాబట్టి మనం అది వదులుకోగలుగుతాం. వదులుకుని నాన్నగారి మీద ఇష్టం పెంచుకున్న నాన్నగారి రూపం మీద నామం మీద మనం చింతన చేయటం మొదలెట్టాం. అంటే దాని అది అదేంటమ్మా, మనకి రూపనామాలు లేని స్థితి ఉందని మనకి అనుభవంలోకి రాకపోయినా మన గురువుకి తెలుసు ఆ స్థితి. మన గురువు ఎక్కడున్నారు, అద్వైత స్థితిలో ఉన్నారు. గురు రూప నామాలు లేని స్థితిలో ఉన్నారు నాన్నగారు. రూపం అవసరం లేదు, నామం అవసరం లేదు. అక్కడ ఆయన రూపనామాలు లేని ఆయన, ఆయన చైతన్య స్వరూపులు, ఆత్మస్వరూపులు. మరి ఆయన నామాన్ని రూపాన్ని నిరంతరం మనం చింతించటం వల్ల గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మనం చేర్చకుండా ఉంటారమ్మా, వదిలేస్తారా నాన్నగారు. అంటే ఇక్కడ విశ్వాసం కోల్పోకూడదు. ఎవరో అన్నారు అని చెప్పి మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. మన గురువు మీద మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అంటే బైబిల్లో యేసు చాలాసార్లు విశ్వాసహీనులరా అనేవాడమ్మ, విశ్వాసహీనులరా అని సంబోధించేవాడు, ఎన్నోసార్లు సంబోధించాడు. అంటే విశ్వాసం ఎలా విశ్వాసం ఉన్నప్పుడు చెల్లించకూడదు అనమాట మనం. అంటే ఎవరో ఏదో అన్నా కూడా అది మనకి పట్టవసరం లేదు. నాన్నగారు ఒకసారి చెప్పారు, భగవాన్ గురించి ఎవరు ఏమన్నా కూడా నాకు ఇంత కూడా నా భక్తిలో ఇంత మార్పు కూడా రాలేదండి. ఆయన ఎలా, ఆయన జ్ఞానం కాదని కొంతమంది, అవునని కొంతమంది, ఎంతమంది అన్నా కూడా నాకు ఇప్పుడు ఆ భావనే కలగలేదండి. అంటే నా భక్తిలో ఎక్కడా తగ్గలేదండి. విశ్వాసం అంటే అలా ఉండాలి అని నాన్నగారు ఒకసారి మనకు చెప్పారు. ఇప్పుడు అదే మాట నేను వీళ్ళకి చెప్తున్నాను అనుకుంటున్నాం, మా భక్తులతో అనుకున్నాం, ఈ మాట డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, ఏ రూపం లేని స్థితిలో ఎక్కడైతే రూపం లేదో, ఎక్కడైతే నామం లేదో, ఎక్కడైతే మాట లేదో, ఎక్కడైతే దేహం లేదో అక్కడ నేనున్నానని నాన్నగారు చెప్పారు. మరి అలాంటి గురువుని తల పెట్టుకోవటం వల్ల నిరంతరం మనం అక్కడే చేరకుండా ఆగగలమా. మన ఏంటి, మనం మనం అందరం ఆ నోవ ఎక్కేసామమ్మా. నాన్నగారు ఒకసారి ఆ మాట చెప్తూ బుద్ధుడు చెప్పాడంట, ఐఆమ్ యువర్ బోట్ మ్యాన్, ఐఆమ్ యువర్ బోట్ మ్యాన్ అని చెప్పేవారమ్మా అని చెప్పారమ్మా అని చెప్తుంటే నాన్నగారు మనకనిపిస్తుంది ఆయన మనకే చెప్తున్నారు, నీ సంసార నౌకను నేను ఒడ్డుకు చేర్చటాకి నీ బోట్ మేన్గా నేనున్నాను అని నాన్నగారు చెప్పకుండా చెప్పటం అమ్మా ఇక్కడ. అంటే నాన్నగారు ఎప్పుడు తనని ఎప్పుడు ఆపాదించుకోలా, రామకృష్ణుడు వంపు చెప్పో బుద్ధుడు వంపు చెప్పవో చెప్పేవారు నాన్నగారు. బుద్ధుడు ఐఆమ్ యువర్ బోట్ మ్యాన్, ఐఆమ్ యువర్ బోట్ మ్యాన్ అనేవాడు అని చెప్పు అనేవాడమ్మా అని నాన్నగారు అంటుంటే, నాన్నగారే మన బోట్ మ్యాన్, మన అందరి సంసార నౌకని అవతలకు చేర్చ ఒడ్డుకు చేర్చాలంటే నాన్నగారే కదమ్మా. మన సంసార సాగరాన్ని మనం దాటగలమా? దాన్ని దాటాక నావ కావాలి కదమ్మా. ఆ నావెవరు? నాన్నగారితో ఉన్న బంధమే, నాన్నగారితో ఉన్న సత్సంగమే. దానికి ఆయన ఎలాంటి ఆయన బోట్ మ్యాన్. మరి అమ్మ ఒక నైపుణ్యం గల పడవ నడిపేవాడు పడవలో ఉన్న వాళ్ళని సురక్షితంగా ఎలా ఒడ్డుకు చేర్చేస్తాడో, ఈ సత్సంగం అనే నౌకలో కూర్చున్న మనందరినీ మన నాన్నగారు ఒడ్డు చేర్చకుండా ఉంటారా అమ్మా? ఇంకా దాని గురించి మీరు అసలు వరి పడవసం లేదు, హరి పడవసం లేదు. మన గురు అల్టిమేట్ అంతే. ఇంకా ఇంకా దీనికి మనం పోల్చడానికి ఇంకెక్కడా ఏదీ లేదు. మీరు ఎవరు ఏదన్నా కూడా మీరు ఏమి కంగారు పడిన అవసరం లేదు అని నవ్వుకున్నామమ్మా మేము అందరం. అంటే ఇక్కడ వాళ్ళకి అర్థం కాకపోవచ్చమ్మా, ఈ మన భక్తులు అందలేదు ఆ స్థితి అంటా వాళ్ళకి తెలియదమ్మా. ఇది అన్హర్డ్ అండ్ అన్సీన్ కదా, ఇది మన లోపల మనకు తెలుస్తుంది. అంతేగాని ఎదుటి వాడికి తెలియాలని కూడా అనుకోవటం కూడా మనకు అనవసరం. వాళ్ళు ఏమనుకున్నా కూడా మనకి అది దాంతో పని లేదమ్మా. మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఇది మాత్రం 100% కరెక్ట్ కదా. అలాగే మనకి భక్తి ఉందమ్మా. భక్తి లేకపోవటం ఏంటి? మనకి భక్తి నాన్నగారు కలగజేశారు. మనకి ఎక్కడ భక్తి ఉంది? మనకి ఏదో కొంచెం ఉంది. అంటే ఎన్నో జన్మలు సాధన చేసుకుంటే కానీ మనకి మానుషత్వం రాదు, ముముక్షత్వం రాదు. అంటే ఈ రెండు ఉంటే సరిపోదు కదా. ఆచార్యులు వారు అన్నట్టు మహాపురుష సంశయం దొరకాలి కదా. మరి మనకి అది ఎవరమ్మా? మనకి నాన్నగారు. మనకి నాన్నగారు ఆ మహాపురుష సంశయ రూపంలో దొరికారు మనకి. అంటే మనం ఇంకా మనం చింత అంటే మనం ఈ వైభోగమే వైభోగం అన్నారంట ఆచార్యులు వారు. అంటే మనందరిది భోగమేనమ్మా, వైభోగమే. మనందరం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మనం అనుభవిస్తున్న ఆనందాన్ని హృదయంలోంచి మనం లోపల అనుభవైకే వైద్యం. అది లోపల నుంచి మనం మాటలతో ఎంత చెప్పగలం? ఎదుటి చెప్పినా కూడా ఎదుటి వాటికి అర్థం కాదు. ఎందుకంటే ఆది కూడా ఆడు కూడా భక్తుడై ఉంటే అర్థం అవుతుంది. సో మనం వాళ్ళ గురించి మనం పట్టించుకోవచ్చు లేదు అని చెప్పి కట్ చేసామమ్మా అక్కడితో మేము. అలాగే నాన్నగారు అనేవారు, అమ్మా మనకు భక్తి ఉందమ్మా, కానీ అది ఏంటంటే ఉండవలసినంత లేదమ్మా. ఎలా? ఇప్పుడు మన తల్లి ఉన్న మన ఇంట్లో పిల్లలు ఆడుకుంటాక తల్లి ఏం చేస్తామ్మా? బొమ్మలన్నీ ఇచ్చేస్తుందంట. అక్కడ ఆడుకుంటా ఉంటాడు, ఈ లోపల పనులు చేసుకుంటా ఉంటది. ఇంటి ఇదేం చేస్తాడు? వీడికి బాగా అమ్మ కావాలి, అమ్మ కావాలి అని పిచ్చి ఆడు బాగా వెయిట్ చేస్తున్నప్పుడు అమ్మ పరిగెత్తుకొచ్చేస్తుందమ్మ. అంటే అప్పుడు దాకా వీడు ఆడుకుంటున్నాడులే, ఆడుకొని వీడిని అని చెప్పి అలా చూస్తా ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడమ్మా? మనకి బోల్డ్ అని విషయాలు పెట్టాడు కదమ్మా. భగవంతుడు ఏం చేస్తాడు? మన బంధాల్లో పెట్టేస్తాడు. ఈ బంధాల్లో ఇలా ఆడుకున్నంతసేపు చూస్తూ ఉంటాడు మాయ. ఆ కానీ ఆ మాయ ఎప్పుడు దారిస్తాడమ్మా మనకి? నువ్వు తప్పించి నాకు ఈ ప్రపంచంలో ఏమి అవసరం లేదు, నాకు నువ్వే కావాలి, నీ పాదాలు నాకు శరణ్యం అని ఆయన పాదాలు ఆశ్రయిస్తే ఆయన నాకు దారిచ్చు. ఆ మాయ నాకు చెప్తాడంట, నువ్వు పలాని వాడికి దారివ్వు, వాడు నన్ను నా కోసం ప్రయత్నం చేస్తున్నాడు, నా కోసం ఏడుస్తున్నాడు, నా కోసం తప్పిస్తున్నాడు అని అప్పుడు ఆ ఈశ్వరుడే ఆ గురువే ఆ రూపంలో ఉండి మనకి ఆ మాయ నుంచి దారిచ్చేస్తాడంటమ్మా. అంటే ఎలా ఉండాలి ఇక్కడ మన భక్తి? శరణాగతి భక్తి ఉండాలమ్మా. మనకి ఏది మంచిదో మనకేం తెలుసమ్మా? నేను ఎప్పుడు అనుకుంటాను మనకి ఏది మంచిదో ఏది చెడుపో నాకన్నా బాగుగా నా స్వామికి ఎరుక అని అసలు చెప్తా ఉంటాను మా పాట. ఎంత ఆనందంగా ఉంటుందో. నిజంగా మనకేం తెలుసు? మనకి ఏం తెలియదు. ఒకసారి మనం కోరు అవసరం లేని కోరికలు కోరేసుకుంటామేమో, మనకి ఏం తెలుసు? అందుకని ఈశ్వర నీ చిత్తం ఎలా ఉంటే అలా ఇవ్వు, నీ ఇచ్చ ఎలా ఉంటే అలా ఇవ్వు, ఈ నీ అనే స్థితి మనం ఈ సాధనకు రావాలమ్మా. మనకు రావాలి. మనం ఇది నోటితో అనుకోవటం కాదమ్మా, సత్యం మన హృదయంలో అనుభవంలోకి రావాలది. అంటే ఉన్నది ఈశ్వరుడే, ఆయన ఏది చేసినా నా మంచికే చేస్తాడు, నాకేది తెలియదు, నాకేది మంచిదో నాకన్నా ఆయనకే బాగా తెలుస్తుంది అని సరెండర్ అయిపోవాలి. ఇది శరణాగతి భక్తి అమ్మ. అలాంటి శరణాగతి భక్తి ఉండాలమ్మా మనకి అనేవారు నాన్నగారు. మనకి ఇప్పుడు మనసు అంటే ఏంటమ్మా? ఒక తలంపుల సమూహమే, ఆలోచన సమూహమే కదా. ఇది ఎప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే, మనల్ని నాన్న ఇన్ని సంవత్సరాల నుంచి నాన్నగారి దగ్గరికి వెళ్తున్నామే, మన మనసు ఏంటి ఇంకా చెల్లించేస్తుంది ఏంటి, ఆగట్లేదేంటి, ఇలా గందరగోళం పడిపోతా ఉంటాం అన్నమాట ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేస్తాడంటే, అప్పుడు గురువుకు తెలుస్తుందమ్మా మనం ఏంటి ఆందోళన పడి ఆందోళన అంటే అర్థమైపోతుంది. అర్థమైపోయి ఏం చేస్తాడు అక్కడ ఆయన, అసలు ఆ స్థితిని మనకి రుచి చూపించేస్తాడు. ఈ ఆగిపోతే మనసు నాన్నగారు అంటున్నారు, అసలు మీరు ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు, ఈ సత్సంగం వల్ల వచ్చిన ఆనందాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు, నిజమైన ఆనందం నిజమైన శాంతి మీకు సహస్రానికి వస్తే మీరు చచ్చిపోతారన్నారు నాన్నగారు. అంటే మనం ఇంక ఏ స్థితిలో ఉన్నామో ఆయన తెలుస్తుందమ్మా, మనకు తెలియదు కదా, మన గురువు తెలుస్తుంది మనం ఏ స్థితిలో ఉన్నాము, మనకి ఏ మార్గం సరిపోతుంది, మనని ఆ మార్గంలో ఆయన నడిపిస్తారమ్మా. అంటే ఏ మనకి ఇప్పుడు యోగాలు ఇన్ని చెప్పినా గీతలో ఈ గురువుకు తెలుస్తుంది మనం ఏ మార్గంలో వెళ్తే మన ప్రయాణం సాధ్యంగా సాగుతుందో ఆ మార్గం మనకు సూచిస్తారు. మనం ఏం చేయాలి, మనం గమ్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, గమ్యం దృష్టిలో పెట్టుకుని మనం ప్రయాణం సాగించాలి. అంటే మనం ఏ వస్తువు అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వస్తువు పొందే వరకు మన ప్రయాణం ఆగకూడదు. లింకన్ అన్నాడు నాన్నగారు, ఎప్పుడు చెప్పారు లింకన్ అంటాడు అనేవాడంట, ఐఎమ్ ఎ స్లో వాకర్ బట్ ఐ నెవర్ లీవ్ ద గోల్. అని నేను ఎప్పుడు గోల్ని మర్చిపోను, నేను స్లో వాకర్నే అవును కాక, కానీ నేను గోల్ని మర్చిపోను. అంటే మన ప్రయత్నం కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు కెరటం నదిలో కెరటం లేచి పడిపోతూ ఉంటుంది, మళ్ళీ లేస్తూ ఉంటుంది. నువ్వు సాధనలో పడిపోతూ ఉంటే మళ్ళీ లేవు, మళ్ళీ లేస్తాడు. నీ గురువు నీ చెయ్యి ఇస్తున్నాడు కదా, గురువు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు లేవు. ఎలా నీ గురువు నేను ఎలా చూసుకుంటున్నాడు, నీ మార్గం ఏంటి, నీది పిల్లి మార్గం అంటే నీ భక్తి మార్గం, పిల్లి మార్గం. పిల్లి ఎలా తీసుకెళ్తుంది, తన నోటితో పిల్లని పట్టుకుని వెళ్తూ ఉంటుంది. మరి జ్ఞాన మార్గం వచ్చేసరికి, విచారణ మార్గం వచ్చేసరికి కోతి మార్గం. అది ఎలాగా, బిడ్డ దాన్ని పట్టుకోవాలి, ఎగిరితే ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఇది సరిగ్గా పట్టుకోకపోతే ఎక్కడ జారిపోతుందో దీనికి తెలియదు. కానీ మనకేంటి, మన గురువు ఏంటి, మన మార్గం ఏంటి, పిల్లి మార్గం. మనని ఆయన చెయ్యి పట్టుకు నడిపిస్తున్నారు, జారిపోనికుండా చూస్తున్నారు. మరి జారిపోకుండా ఉన్నప్పుడు ఆ జారిపోయే పిల్లవాడికి ఇంకా అసలు మేము పడిపోతానన్న చింత ఎక్కడుంది మనకి, ఎందుకని అంత గట్టిగా పట్టుకున్నారు నాన్నగారు. సో ఈ చెలించే మనసుని మనం ఆగట్లేదని భయపడాల్సిన అవసరం లేదు, మన గురువు చూసుకుంటారు ఎప్పుడు. అది ఎలాగా, దాన్ని మనం అది పెంచుకుంటా చూడాలి, ఆ స్ట్రెంగ్త్ ఎప్పటికప్పుడు మానసికమైన స్ట్రెంగ్త్ రావపించుకోవాలి మనం గురువు యొక్క మాటల వలన, గురువు యొక్క బోధనల వలన. ఆ పుస్తకాలు మన గురువు గారి ప్రవచనాలు వినటం వలన మనం ఆ స్ట్రెంగ్త్ సంపాదించుకోవాలి. అంటే ఆయన చెప్తున్న మాట ఎప్పుడైనా సరే గురువు ఒక జ్ఞాని నోటి నుంచి వచ్చిన మాట వృధా పోదు. అంటే ప్రతి మాట అర్థమేనమ్మా, ప్రతి మాట ఆనందమే, ప్రతి మాట వైభవమే. ఆ దాన్ని అలా పట్టుకోవాలన్నమాట మనం. ఆ చెలించే మనసు ఆగాలంటే ఏదో ఒక ప్రమాణం కావాలి, ఒక రూపమో ఒక నామమో మనకి. అది ఆ ప్రమాణం ఎందుకు, మన రూపనామాల్లో ఉన్నాం కాబట్టి మనకి ఆ రూపమో నామమో కావాలి. అందుకే నిరంతరం నాన్నగారి రూపమో నామమో ఆయన వాక్యమో ఏదో ఒకటి. అంటే ధ్యానం ఉందాక తను ప్లే చేసి చెప్తుందమ్మ, గురు ధ్యానం చేయాలంటే గురుమూర్తి సరిపోతాడు. మరి మనకి మోక్షం ఇచ్చేది గురు కృప, మనం జపం చేయాలన్న ధ్యానం చేయాలి గురువు వాక్యం. ఆయన మరి ఇవన్నీ మనకి ఈ వీటిలో అంటే ప్రతిదీ గురువేనమ్మా, ఇంకెక్కడ ఏం అవసరం, మనం సైడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గురు రూపమో గురు వాక్యాన్నో గురు నామాన్నో పట్టుకుని జీవించేస్తే, అంటే నీకు లక్షణాలు లేకపోవచ్చు, దైవీ లక్షణాలు నీకు లేకపోయినా నాన్నగారు గురువు యొక్క అనుగ్రహం వల్ల, నాన్నగారి అనుగ్రహం వల్ల మనం ఈ లక్షణాలు పెంపొందించుకోగలిగే శక్తిని మనకి ఇచ్చేస్తారమ్మా గురువు మనకి. అంటే మనం ఎప్పుడు గుణాల్లోనే ఉంటాం, రజోగుణము తమో గుణము మన సాత్వగుణము, ఈ గుణాల్లోనే తిరుగుతూ ఉంటాం. కానీ ఈ రజోగుణాలు తమో గుణాలు వలన మనం ఎంత నష్టపోతామో నాన్నగారు చెప్తున్నారు కదా. నాన్నగారు ఎప్పుడు రజోగుణం గురించి చెప్పారు? రావణాసురుడు అంత రజోగుణం అమ్మా. మరి వాడు అవన్నీ చూసి అన్ని ఆక్రమించేసుకోవాలనుకునేవాడు, అందుకే పరస్త్రీ వ్యామోహం వల్లనే వాడు పాడైపోయాడమ్మా. వాడికి ఉన్న అవలక్షణాలు అని అని చెడిపేసిందమ్మా. ఎవరు చెడగొట్టలేదు, వాడి ఉన్న అవలక్షణాలే వాడిని చెడగొట్టేసింది అమ్మా. మరి అంటే అక్కడ రజోగుణం ఒక గుణమే వాడిని చెడగొట్టేసిందమ్మా అన్నవాడు. అలాగే తమో గుణం ఎప్పుడు తింటాం నిద్రపోవటం. కుంభకర్ణ ఎగ్జాంపుల్ చెప్పేవారు నాన్నగారు. ఎందుకు మనం ఎప్పుడు అంటే మనం తింటాం ఎలాగంటే మితంగా తినమని, అంటే అతిగా తినేస్తే నిద్ర వచ్చేస్తుంది. ఇంక సాధన ఏం చేస్తాడమ్మా వీడు? అంటే మనం ఎంతో కొంత అలవర్చుకోవాలి కదా కొన్ని లక్షణాలని. అందుకే ఆ తమో గుణాన్ని కూడా మనం తెలుసు, ఆ తమో గుణం నుంచి కూడా బయటపడాలి. ఈ రెండు గుణాల నుంచి బయటపడి సత్వగుణం, సత్వగుణం వల్ల ఏంటమ్మా అంటే సాధకుడిలో సాధకుడికి సత్వగుణం ఎందుకు కావాలని చెప్పారంటే నాన్నగారు, ఆ సత్వగుణం మన జ్ఞానానికి మార్గం చూపిస్తుంది. అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళ మాట చేత ఎలా ఉంటుందంటే చాలా సరళంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అది మనకి ఆ నాన్నగారి మాట మనందరికీ ఎలాగా వినపడుతుంది. ఇప్పటికీ నాన్నగారు వాక్యం, నాన్నగారి మాట మనకి ఎలా అది అలా వినపడుతుంది అన్నమాట. అలాంటి మాట కావాలి మనకి, అది కదా మనకు కావాలి. అంటే ఇప్పుడు మనం ఒక మాట పట్టుకునో, వాక్యాన్ని పట్టుకునో, నాన్నగారి రూపాన్ని పట్టుకునో, మనం ఆ తమో గుణంలోంచి రజోగుణంలోంచి బయటపడి సత్వగుణాన్ని పెంచుకోమంటున్నారు నాన్నగారు. మరి అసలు మరి పాండిత్యం చాలా మంది ఏమనుకుంటారు, జ్ఞాని లక్షణం అంటే ఏమనుకుంటామమ్మా మనకు తెలియదు. కొంతమంది గురువుల నుంచి కొంతమంది మహిమలు చేసే గురువులు ఉంటారు, మరి ఏదో పాండిత్యం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళందరూ గురువు అను వాళ్ళకి ఏంటంటే వాళ్ళని గురువులు అనుకోకూడదు, మనం వాళ్ళని జ్ఞానులు అనుకోవటానికి లేదమ్మా. నాన్నగారు క్లియర్గా ఇక్కడ శాస్త్రంలో ఉన్న మాట చెప్తున్నారు. ఏమని, ఎవరికైతే నేను నాది అని గుర్తుండదో వాడి జ్ఞానం అంటున్నారమ్మా. అంటే అసలు నేను నాది అనేది ఎక్కడ ఉండదు అక్కడ జ్ఞానికి. కానీ ఇప్పుడు ఈ పాండిత్యం ఉన్నాడు, నేను నాకు పాండిత్యం ఉంది, నేను పండితుని అనుకుంటున్నాడు. మహిమలు చేసే గురువులు యోగా మాకు మహిమలు ఉన్నాయి, ఆయన బాగో ఆయన కుంకుమ రాల్చారు, పసుపు రాల్చారు, ఏదో ఏయో మహిమలు అవన్నీ గొప్ప కార్యాలు, ఏ గొప్ప కార్యాలు చేసేసారు వీళ్ళందరికీ అనుకుంటారు. కానీ వాళ్ళలో ఎక్కడా నేను నాది పోలేదు. ఆ నేను నాది లేకుండా ఉండటమే జ్ఞాని లక్షణం అని చెప్తున్నారు ఇక్కడ నాన్నగారు. అంటే ఇప్పుడు మనం నాన్నగారు ఒకసారి మాట్లాడి చెప్తూ భగవాన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఇట్లాగే అడిగారంట. ఒకటి ఎవరో ధ్యానం గురించి, ఎవరో పిల్లవాడు అంటమ్మా, వాళ్ళ అమ్మ నన్ను రోజు ధ్యానం గురించి ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలని అడుగుతున్నాడంట. అడుగుతుంటే ఆ పిల్లవాడిని భగవాన్ భక్తులు అంట వాళ్ళు. అప్పుడు భగవాన్ టైంలో భగవాన్ దగ్గర తీసుకెళ్లారంట. భగవాను వీళ్ళు ఎప్పుడు ధ్యానం చేయటం ఏంటి, ధ్యానం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అది మాకు చెప్పటానికి తెలియట్లేదు, మీరు చెప్పడా అని అడుగుతారు అనమాట. వాడికి మీరే చెప్పండి అంటారు. ఓహో అలాగా అని భగవాన్ ఏం చేస్తారంటే వంటింట్లోంచి ఒక దోశ తెప్పించారంట. దోశ ప్లేట్లో పెట్టి ఆడి ముందు పెట్టారంట. పెట్టి వాడితో చెప్పారంట, నేను హా అని శబ్దం చేస్తాను, కొత్త ఇంట మొదలు పెట్టు, మళ్ళీ నేను హా అని శబ్దం చేస్తాను, అప్పుడు ఆపేయి అని చెప్తారంట. ఆపేయాలి అని చెప్తారంట. సరే వీడేం చేస్తాడు, భగవాన్ ఇంకా చూస్తూ ఉంటాడు, దోశ ఇంకా చూస్తూ ఉంటాడు. భగవాన్ హా చెప్పంగానే తినటం మొదలెట్టేస్తాడు. మొత్తం అయిపోయినాక అయిపోయింది, మళ్ళీ హా అనగానే అది తినటం పూర్తి చేసేసేస్తాడు. అప్పుడు భగవాన్ ఒక ప్రశ్న అడుగుతాడు, నువ్వు ఇప్పుడు దోశ తిన్నావు కదా, నీ దృష్టి దోశ మీద ఉందా నా మీద ఉందా అని అడుగుతాడు. అంటే ఇద్దరి మీద ఉంది భగవాను అంటాడు, నీ మీద ఉంది దోశ మీద ఉంది అంటాడు భగవాన్. అంటే అప్పుడు భగవాన్ చెప్పారు, నువ్వు ఇదే ధ్యానం, నువ్వు నీ నిత్య కర్మలు చేసుకుంటూ నిత్యమైన పనులు చేసుకుంటూ నా పాదాల మీద దృష్టి పెడితే, అంటే భగవంతుడి పాదాల మీద దృష్టి పెడితే అది ధ్యానం అన్నారంట. అదే ధ్యానం అన్నారంట. నువ్వు ప్రత్యేకంగా కూర్చుని ఎక్కడో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం కాదు, నీ నిత్య కర్మలు చేసుకుంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ భగవంతుడి పాదాలని పట్టుకో నీవు. అంటే ఎలా, మనసులో ఆయన ధ్యానం చేసుకో, నీ చేతులు పనిచేస్తున్నప్పుడు మనసులో ఆయన ధ్యానం చేయి. నీ దృష్టి ఎక్కడుండాలి, ఆయన పాదాల మీద ఉండాలి. నీ మనసు ఎక్కడుండాలి, ఆయన పాదాల మీద ఉండాలి. నీ పని ఎక్కడ, నీ చేతులు ఎక్కడుండాలి, పని చేస్తూ ఉండాలి. నువ్వు పని చేస్తూ ఉండాలి, నీ దృష్టి అక్కడ ఉండాలి, అది ధ్యానం అన్నారంట. అంటే పని మానేయమని చెప్పలే ఇక్కడ భగవాన్ ఎంత క్లియర్. నువ్వు కూర్చుని ధ్యానం చేసుకో, ఇలా చేసుకోరా అబ్బాయి, అలా చేసుకోరా అబ్బాయి అని చెప్తారని చూసారంట వాళ్ళ అమ్మా నాన్న. చూస్తే చివరికి భగవాన్ చెప్పింది ఏంటంటే, నీ పని నువ్వు చేసుకుంటూ నీ దృష్టిని భగవంతుడి పాదాల మీద పెట్టు, అదే నీ నిజమైన ధ్యానం అని చెప్పేశారంటమ్మ. అదే అంటే అసలు మనం ధ్యానం అంటే ఏంటంటే, నాన్నగారు అంటున్నారు మీరు ధ్యానం చేసుకుంటా కూర్చుంటారు, కూర్చోగానే ఎక్కడలేని అన్నీ వచ్చేస్తాయి, ఇంత సహస్రాల్లోకి వచ్చి కూర్చుంటాయి ఇంత. అంటే నిరంతరం వాటిని ప్రాక్టీస్ మీరు వాళ్ళని తలపెట్టుకుని ఉంటారు కదా, ఎప్పటి నుంచో ఉన్న వాసనలు కదా అవి, మరి వచ్చేసి మీ బుర్రలో కూర్చుంటాయి, మరి వాటికి సమాధానం చెప్పాలి కదా మీరు. అందుకోసం ఏం చేయాలి, వీటన్నిటిని తప్పించుకోవాలి, తీసేయాలి అంటే ఏంటి, ఎలాగా ఏం చేస్తే మళ్ళీ మీరు ఆ రూపాన్నో నామాన్నో ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ వచ్చినప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చి మనసును తీసుకొచ్చి దాని మీద పెట్టండి, మీ మనసు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టండి. అంటే కొంత ప్రాక్టీస్ చేయండి ధ్యానం అంటే. అది కూడా నాన్నగారు ఏం చెప్పారు, ప్రత్యేకంగా చెప్పలా, ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళు అడిగే, ఎప్పుడు అడిగితే ధ్యానం చేస్తుంటే మా మనసు కుదురుగా ఉండట్లేదండి, మా మనసు నిలబడట్లేదండి అని అడిగేవారు నాన్నగారు. అప్పుడు నాన్నగారు ఈ ఆన్సర్ చెప్పేవారు, మీ మనసు నిలబడకుండా ఉండటానికి కారణం ఈ లోపల ఉన్న కోరికలు, లోపల ఉన్న ఈ వాసనలు, ఈ వేగం మిమ్మల్ని ఎక్కడ కూర్చొనిస్తుంది ధ్యానానికి, కూర్చొనివ్వదు. నువ్వేం చేస్తావు, ముందు నువ్వు దానికి నిదానంగా అలవాటు చేయి. అలవాటు చేస్తా ఉంటే ఇప్పుడు మన ఇంటికి మనకి కుక్క వచ్చిందనుకో, దాన్ని నువ్వు గెంటేస్తున్నావు అనుకో, రోజు ఒకరోజు గెంటో నాలుగు రోజు గెంట నువ్వు దాన్ని తోలేస్తా ఉంటే కొన్ని రోజులు రాటం మానేస్తుంది. అలాగే నీ వచ్చే ఈ వాసనలన్నిటిని నువ్వేం చేస్తావంటే వాటిని వదిలి వాటిని పట్టించుకోకుండా వాటిని తోలేస్తా, మళ్ళీ నీ మనసుకి వచ్చి నామ మీద పెట్టేయి, కొన్ని రోజులకి ఆ వాసనలన్నీ తగ్గిపోతాయి, ఇలా ప్రాక్టీస్ చేయి దానం ధ్యానం చేసుకోవాలంటే అని నాన్నగారు చెప్తారు. భగవాన్ కూడా ఏం చెప్పారంటే, సింపుల్గా భగవాన్ ఇలా చెప్పారు, ఏమని, నువ్వు చేసుకునే పనులు చేసుకో, ఒక చేత్తో నీ పని చేయి, ఇంకో చేత్తో నా పాదాలు ఆశ్రయించు, నా దృష్టి అంతా నా పాదాల మీద పెట్టు, అప్పుడు నువ్వు ఎక్కడ చేరాలో అక్కడే చేరుకునే స్థితి చేసేది నేను చూసుకుంటాను అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా. అలాగే ధ్యానం అంటే అలా చేయమన్నానండి. అలా అంటే భగవాన్ చెప్పారమ్మా అని చెప్పేవారు. అంటే అలాంటి ధ్యానం మనకు అవసరం కదా. మరి మనం ఏంటంటే నిత్య జీవితం అనుకుంటాము, మనం ధ్యానం చేయలేకపోతున్నామండి, జపం చేయలేకపోతున్నామండి, సాధన చేయలేకపోతున్నామండి అనుకుంటున్నాం కానీ మన సాధన అంతా నాన్నగారేనమ్మ. నాన్నగారి మనసు నామాన్ని నిరంతరం చింతిస్తున్నాం, ఆయన మనసులో తిప్పుకుంటున్నాం, ఆయన రూపాన్ని, ఆయన చెప్పిన వాక్యాన్ని మనం ప్రమాణంగా తీసుకుని జీవిస్తున్నాం, ఇదంతా సాధనే మంది. ఇది సాధన కాదంటాకి లేదు, మనం కూడా సాధకులమే. ఎలాగంటే నిరంతరం నాన్నగారు మనం ఇది మన సత్సంగం సాధనే, సత్సంగం కూడా సాధనే. దీనివల్ల ఏంటి, ప్రాపంచిక విషయాలు తగ్గిపోతున్నాయి మనలో, ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళట్లేదు మనం. ఎందుకు వెళ్ళట్లేదు, నిరంతరం నాన్నగారిని స్మరించడం వల్ల ఆ విషయాల నుంచి బయటకు వచ్చేస్తున్నాం మనం. మరి ఇది సత్స ఇది ఎవరు చేయగలరు, ఒక గురువుకే సాధ్యం. ఒకసారి రామకృష్ణుడు రాకాలు ఉండేవాడు, రాకాలు ఉండేది. ఈ ధ్యానం గురించి చెప్తూ నాన్నగారు ఏం చెప్పారంటే, రామకృష్ణుడు దగ్గర ఒక రాకాలు అనే ఒక అతను ఉండేవాడు, ఆయన 16 మందిలో ఒకటి పేరు రాకాలు అనమాట. వాడు ధ్యానం బాగా చేసేవాడంట, 16 గంటలు ధ్యానం చేసేవాడంట. వాడు నాన్నగారు ఆ మాట చెప్తూ, వాడు ధ్యానం వల్ల మొహంలో ఎంత ఎప్పుడు బ్రైట్నెస్గా ఉండేది, బ్రైట్గా ఉండేవాడు, చాలా కూల్గా ఉండేవాడు. భగవాన్ అదే రామకృష్ణుడికి వాడంటే చాలా ఇష్టం. ఒకరోజు రామకృష్ణుడి దగ్గరికి రాకాలు వెళ్తే రాకాలను చూసి అన్నాడంట రామకృష్ణుడు, ఏంటి నీ మొహంలో ఏదో మచ్చి కనపడుతుంది, నువ్వేం చేసి వచ్చావు అని అడిగాడంట. అంటే అప్పుడు రాకాలు అన్నాడంట, నేనేమి తప్పు చేయలేదే, తప్పలేదు స్వామి అని చెప్పి అప్పుడు అన్నాడంట, సరదాకి ఒక అబద్ధం చెప్పాను ఒకళ్ళకి అన్నాడంట. అంటే సరదాకి ఒక అబద్ధం చెప్పాడనే విషయం రామకృష్ణుడి కాడి మొహంలో తెలిసిపోయిందమ్మ. అంటే నాన్నగారు అంటారు, మనం తెల్లారి తిన్న అబద్ధాలు చెప్పేస్తున్నామమ్మా మనకి ఎక్కడికి, ఆడికంటే తెల్ల బట్ట మీద ఒక నల్ల మరక కనపడం కానీ వెంటనే కనపడిపోయిందమ్మా, మనకు అన్ని నల్ల మరకలేనమ్మా, మనకి ఎక్కడ కనపడతాయి అమ్మా అన్నారు నాన్నగారు ఒక రోజున. అంటే మనం అంటే తెల్లారి లేస్తే అబద్ధాలు చెప్పేసి జీవించేస్తున్నాం మనం, అంటే అబద్ధాల నుంచి అబద్ధాలు లేని వాడిది ఆడి మొహం ఎలా ఉంటుందో చెప్తున్నారు నాన్నగారు. ఆడెంత ప్రశాంతంగా ఉండేవాడంటే ఆడెప్పుడు అబద్ధం ఆడంట, ఆడు ధ్యానం చేస్తాడు చేస్తూ ఎంత బ్రైట్ గా ఉండేవాడు అని చెప్తూ నాన్నగారు అంటున్నారు. అంటే మనకేమో అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయిందమ్మా, మనం అబద్ధాలు ఒక్కరోజు ఆడకుండా ఏది అంటే ఎదుటివాడు నష్టపోవాలని కాదు, మనకి ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు నాన్నగారు అది కూడా చెప్పారు, అబద్ధం కూడా అవసరమేనమ్మా, ఎదుటివాడు బాధపడతాడనుకున్నప్పుడు అబద్ధం చెప్పచ్చు, అంటే నిజం చెప్తే వాడు బాధపడతాడేమో అనుకున్నప్పుడు అబద్ధం ఆడచ్చు, తప్పులేదు. ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడటం తప్పలేదని చెప్పి మన శాస్త్రాలే ఘోషించినాయమ్మా, ఇప్పుడు మీకు దీని వల్ల తప్పు లేదు అనేవారు నాన్నగారు. నాన్నగారు ఈ మా రామకృష్ణుడు గురించి ఎప్పుడు ఎక్కువ చెప్తా ఉండేవాడు కదమ్మా. రామకృష్ణుడు అంట ఒకరోజు నరేనును రామకృష్ణుడు ఈ మిస్టర్ ఎమ్ము కలిసి బండిలో వెళ్తున్నారంట, మా జట్కా బండిలో. నరేను విపరీతంగా నవ్వుతున్నాడంట. నవ్వుతుంటే ఈ మిస్టర్ ఎమ్కి కోపం వచ్చేసండి మహేంద్రరావు దగ్గరికి. ఎందువల్ల నవ్వుతున్నావు, కారణం ఉండాలి కదా, నువ్వు కారణం లేకుండా ఎందుకు నవ్వుతున్నావు, కొన్ని కారణం ఏంటో చెప్పు, మేము కూడా నవ్వుతాం, నువ్వు ఒక్కడవి ఎందుకు నవ్వుతున్నావని తిట్టాడంట, అంటే కోప్పడ్డాడంట. అప్పుడు రామకృష్ణుడు అన్నాడంట, ఎందుకు మా ఏం అంత నీకు ఆవేశం, అసలు వాడి నవ్వు చూడు, ఆడి నవ్వు చూడు, ఏ కోరికలు లేని వాడి నవ్వు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ నవ్వును అనుభవించు నువ్వు ఒక్కసారి, ఆ నవ్వుని చూడు, వాడికి భూమి లేదు, భార్య లేదు, వాడికి ధనం లేదు, వాడికి ఏటి మీద వ్యామోహం లేదు, ఆ ఏటి మీద వ్యామోహం లేని ఆడి మొహం, ఆడిలో ఉన్న నవ్వు, ఆ హృదయంలోంచి వచ్చిన నవ్వు ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి చూడు నువ్వు, ఆనందం చూసి ఆనందించకుండా నువ్వు ఆ నవ్వుని చూసి ఆనందించకుండా ఎందుకు అట్లా కోప్పడుతున్నావు అన్నారు. నాకు ఈ మాట నాన్నగారు మన అందరినీ చూడగానే ఒక పలకరింపు నవ్వు నవ్వేవారమ్మా, ఒక చిన్న నవ్వు, మీరు వచ్చారా అన్నట్టుగా పలకరింపు నవ్వు నవ్వేవారు. ఆ నవ్వు కోసమే కదమ్మా మనం వెళ్ళేవాళ్ళు. అంటే అసలు ఏ కల్మషం లేని వాళ్ళ లోపల నుంచి వచ్చే నవ్వు ఎంత అందంగా ఉంటుందో నాన్నగారు చెప్పినప్పుడు అంత అందమైన నవ్వు మన నాన్నగారిది అనిపించింది నాకు. అంటే మనం అంటేనమ్మా మన హృదయంలో ఉన్నది మొహంలో ప్రతిఫలిస్తుంది. అంటే మనం లోపల ఏదో పెట్టుకుని పైకి నవ్వుతూ మొహంలో ఏదో నవ్వు పులుకుని రండి రండి బాగున్నారా అంటాం కాదు, లోపల హృదయంలోంచి రావాలి ఆ పలకరింపు హృదయంలోంచి పలకరించాలి. మనం వచ్చిన వాళ్ళకి ఏం చేసి పెట్టినామో అనేది వాళ్ళు మనం చూడరమ్మా, మనం ఏమి పెట్టామో చూడరు. ఇలా మాట్లాడాము, ఇలా వాళ్ళని మాట్లాడి ఎంత ప్రేమగా మాట్లాడాము, అది గుర్తుండిపోతుంది జీవితంలో. నాన్నగారు ఆ ప్రేమే మనందరికీ ఇలా గుర్తుండిపోయింది, ఆ ప్రేమే మనం ఇతరుల మీద చూపించమంటున్నారు. నాన్నగారు మీ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు హృదయపూర్వకంగా ఆహ్వానించండి, వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టండి. ఇంట్లో పెద్దలు ఉన్నారనుకో, వాళ్ళకు కూడా మీకు అవకాశానికి పట్టి మీరు వాళ్ళు ఎంత చేయగలరో అంత చేయండి, ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి. అది భగవంతు నీకు ఇష్టం లేకపోయినా భగవంతుడు చెబుతున్నాడు కదా, భగవంతుడికి ఇష్టమైన పని చేయండి. మీరు మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు, భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కదా గీతలో, అలాగే చెప్పాడు కదా, అలాగే భగవంతుడు చెప్తున్నాడు, నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమైన పనులు నీకు ఇష్టం చేసుకుని చెయ్యి, దాని వలన నీ మనసు పవిత్రమైపోతుంది. మరి మన మనసు బాగు చేసుకోవటం కదా ఇప్పుడు ఈ సత్సంగాలు కానివ్వండి, ఈ సాధనల వలన కానివ్వండి, మన మనసు పలచబడి చిరిగిపోవాలి, మనసు నాశనం అయిపోవాలి, మనో నాశనం అయిపోవాలి. మనసు లేని స్థితికి మనం అందరం వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏంటి, మనలో ఉన్న ఈ మనసులో ఉన్న ఈ అరలని తీసేయాలి. ఎవరి ఇంటికి వచ్చినా మన ఇంటికే మనం వచ్చామనుకోవాలి, ఎవరు మన ఇంటికి వచ్చినా మన వాళ్ళే మన ఇంటికి వచ్చారు అనుకోవాలి, అలా ఉండాలి అన్నారు నాన్నగారు. మరి మనందరం అది అలవాటు చేసుకోవటం వల్ల మనకి ఏంటి నష్టం, మనకి లాభమే కానీ నాన్నగారికి కాదు లాభం. నాన్నగారు ఈ మాటలు చెప్పటం వలన, ఇవి పాటించటం వలన ఎవరికమ్మా లాభం, మనకే కదా. మనం అందరం ఎంత శాంతిగా ఆనందంగా ఉండాలి అంటే ఈ లక్షణాలన్నీ అలవాటు చేసుకోమంటారు నాన్నగారు. దీనివల్ల నీలో ఉన్న దైవీ లక్షణాలు పెరగటం వల్ల నీ మనసు పలచబడి చిరిగిపోతుంది, నువ్వు అమనస్క స్థితికి వెళ్ళిపోతావు అని చెప్తున్నారు నాన్నగారు. రామకృష్ణుడి దగ్గరికి మహేంద్రనాథ్ గుప్తా ఒకసారి ఆయన చివరి రోజుల్లో వచ్చాడంట. వచ్చి మీరు వెళ్ళి ఆయన దేహం చాలించట 4 రోజుల ముందంట మీరు వెళ్ళిపోతున్నారని బాధపడతాడంట మా మహేంద్రనాథ్ గుప్తా. అప్పుడు రామకృష్ణుడు అంటాడంటమ్మా, మేము ఈశ్వర కోటి వాళ్ళం, మీరు జీవకోటి వాళ్ళు, జీవకోటి వాళ్ళు సాధన చేసి జీవన్ముక్తులైతే మరి తిరిగి భూమి మీదకి రారు? మేము ఈశ్వరకోటి వాళ్ళం ఎప్పుడైనా శరీరాన్ని సృజించుకుని వచ్చేస్తాము, మేము ఈశ్వరకోటి వాళ్ళం అని చెప్తారంట నాన్నగారు. అని మన అందరినీ తరింపజేయటం కోసం, అది ఎవరు మిగిలిపోయిన ఏ ఒక్కల కోసమే నేను వస్తానని చెప్పి అన్నట్టమ్మా ఆయన ఈశ్వరకోటి వాడు. వాళ్ళు ఎప్పుడైనా జన్మను తీసుకోగలరు, ఎలాగైనా సృశించుకోగలరమ్మా వాళ్ళు, వాళ్ళ దేహాన్ని వాళ్ళు సృశించుకోగలరు అన్నమాట. అది నాన్నగారు నాకు ఈ రామకృష్ణుడు ఈ మాట అంటే మేము ఈశ్వరకోటి వాళ్ళం అండి అని నాన్నగారు చెప్తుంటే నిజం కదా, నాన్నగారు ఈశ్వరకోటి వాళ్ళే కదా ఈశ్వరుడి కోటి వాళ్ళు కాబట్టి మన అందరినీ అంటే మన అనుగ్రహించడం కోసం ఒక రూపం దాల్చి వచ్చారు. ఈశ్వరుడే గురువుని, తన ఒక కాళ్ళు చేతులు తొడుక్కుని గురువు వచ్చాడు అంటే ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చాడమ్మ. చైతన్యమే ఒక ఆత్మే మన దగ్గరికి వచ్చి బోధించిందమ్మ. అంటే అది ఏంటి, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెర్సీ. ఇంతకన్నా అసలు ఇంకా మన అనుగ్రహించడంకి నాన్నగారికి వేరే కారణం ఏమి లేదమ్మా, ఒకటే కారణం అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెర్సీ. ఇంతకన్నా ఏమన్నా ఉందా? మనని ప్రేమించారు, మనం చేశారు. నాన్నగారికి ఏమన్నా మన నుంచి ఆశించారా? మన దండాలు కానీ మన దండలు కానీ ఎప్పుడన్నా ఆశించారా నాన్నగారు? ఎందుకు మనం బాగుపడాలి, ఈ జీవన్ని బాగు చేయాలని వచ్చిన అంశ అది. మరి అలా నాన్నగారి దగ్గర మనందరం ఇన్ని సంవత్సరాలు తిరిగాడని మనలో ఎంతో కొంత మరి మన మార్పులు, మనకి లోపల జరిగిన మార్పు కూడా మనకి తెలియట్లేదు, కానీ మనందరి లోపల ఆనందం ఉంది, శాంతి ఉంది, చైతన్యం. అది అది మనకి అది ఆ వస్తువు అందిందో లేదో తర్వాత విషయం, అందుతుందో లేదో మనకు సంబంధం లేదు. బట్ మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఆనందంగా ఉన్నామా లేదా, శాంతిగా ఉన్నామా లేదా, సౌఖ్యంగా ఉన్నామా లేదా, మనకి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నిరంతరం ఆ సబ్జెక్ట్ వినటం వల్ల, నిరంతరం నాన్నగారి ప్రవచనం వినటం వల్ల. అసలు ఇప్పుడు నాన్నగారి రేడియో మనం చెయ్యి కదపవసరం లేదు, కాలు కదపవసరం లేదు, ఒక సత్సంగాలు బయటికి వెళ్ళవసరం లేదు. నిరంతరం నిరంతరం నాన్నగారి రేడియో ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు స్విచ్ ఆన్ చేస్తుంది. అమెరికాలో పిల్లలమ్మ వాళ్ళు అంటున్నారు ఇదే మాట, ఎవరికి ఏది అనిపించినా, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆ రేడియో పెట్టుకుంటారంటమ్మ. ఆ టయానికి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ వచ్చేస్తుందంట. వాళ్ళకే కాదు, మన భక్తులు అందరూ కూడా వాళ్ళకి ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ వచ్చినా, లోపల ఏదన్నా అశాంతి వచ్చేసినప్పుడు, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, వెంటనే నాన్నగారు రేడియో పెట్టేసుకుంటారంటమ్మ. అప్పుడు వెంటనే ఏముంటుందమ్మా అది, అసలు వాళ్ళకంట వాళ్ళ సమస్యకు సొల్యూషన్ వచ్చేస్తుందంట. ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది, ఆ శాంతి వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా అసలు ఎంత ఆనందం అమ్మా. అసలు మనం నాన్నగారికి రుణపడిపోవటం వేరే ఒకటైతేనమ్మా, అసలు మన నాన్నగారి మనవడు వర్మగారికి ఎంతో రుణపడిపోయామమ్మా, మన అందరం రుణపడిపోయాం. ఎందుకంటే నిరంతరం మనం ఇలా వినగలుగుతున్నామంటే అసలు ఏంటమ్మా అది, ఎంత వర్క్ చేస్తున్నారు ఈ ఆన్లైన్ సత్సంగాలు అవని, ఈ రమణ మన వర్మగారి రేడియో అవని ఎంత ఉపయోగపడుతుందమ్మా మనందరికీ. ఒకప్పుడు ఏంటి, సత్సంగాలకు వెళ్ళాలంటే ఏదో బస్సులు ఆటోలు ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం, వచ్చేవాళ్ళు అలాగే ఆటోలు ఎక్కి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అంటే. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నిరంతరం ఇలాగ ఆన్లైన్ సత్సంగాలు, ఇలా నాన్నగారి రేడియోలు వచ్చేసరికి అమ్మా అసలు ఎవరింట్లో వాళ్ళు ఉంటూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి మనసుని ఎక్కడ పెడుతున్నారంటే నాన్నగారి మాటల మీద పెడుతున్నారు. ఆ మాటల మీద వింటుండటం వల్ల ఏమవుతుంది, మనసులో ఉన్న వాసనలన్నీ పలచబడిపోతున్నాయమ్మా. ఎక్కడికి అంటే ఇది ఇంతకుముందు మనకి ఎంతో కొంత కొంచెం గందరగోళం వచ్చినా ఇప్పుడు ఆ గందరగోళాలన్నీ పోయి, మనం భక్తులము అంటాకి ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదమ్మా. భక్తులము భక్తులు కాని వాళ్ళకి ఒక డిఫరెన్స్ కనపడుతుందమ్మా, నాకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మనకే కాదు మనందరికీ అనుభవమే. ఇప్పుడు ఏదొచ్చిన, ఇప్పుడు నాకు అనిపించింది మన కరోనా వచ్చినప్పుడు చావు గురించి భయం లేకుండా చేసేసారమ్మా. ఏంటి చనిపోతే ఏమవుతుంది, ఏమవుతుంది నాన్నగారు చూసుకుంటారు, బతుకున్నామా నాన్నగారు సబ్జెక్ట్ వింటూ నాన్నగారి మాటల్ని ఆచరణలో పెట్టుకుంటూ జీవించేద్దాం. మోక్షం జ్ఞానం వైరాగ్యం అదే, ఈ జ్ఞానము మోక్షం అంటే విడుదల కదా, ఈ మనం అజ్ఞానం నుంచి విడుదల పొందామో లేదో తర్వాత విషయం, తర్వాత సంగతి. ముందు మనం ఏంటి, ఈ మాటలు వినటం వల్ల, వీటిని ఆచరణలో పెట్టుకోవటం వల్ల మనం శాంతిగా ఉన్నాం. ఇప్పుడు ఒక కొంతమంది అడుగుతారమ్మ, మీ సబ్జెక్ట్ ఏంటండి? మీ సబ్జెక్ట్ అంటారు, సబ్జెక్ట్ లో ఉంటాం అలా శాంతిగా ఉన్నాం అంటున్నారు, అసలు ఏంటి అన్నారు. అంటే మానవులందరూ ఏం మనందరం ఏం కోరుకుంటామండి అని అడిగి, మనందరం హ్యాపీగా జీవించాలని కోరుకుంటాం, ఆనందంగా ఉండాలనుకుంటాం, సుఖంగా ఉండాలనుకుంటాం, శాంతిగా ఉండాలనుకుంటున్నాం కదా. మరి శాంతి సుఖం ఆనందంగా ఉండాలి అంటే మా సబ్జెక్ట్ సరిపోతుందండి అన్నా. ఎలా అండి అన్నారు. అంటే ఏదండి, ఇప్పుడు భగవాను చెప్పిన మొదటి మాటే మా అందరికీ వేదం అండి. ఎలాగూ జరగవలసింది జరిగే తీరుతుంది, మరి అనవసరంగా ఆందోళన తెచ్చుకోకూడదు. అంటే ఇప్పుడు సంఘటన జరిగిన ముందు ఎలా ఉన్నాము, ఒక సంఘటన జరిగింది మన జీవితంలో, ఆ జరగక ముందు ఎలా ఉన్నాము, జరిగిన తర్వాత కూడా అలాగే ఉండగలగాలి, అది సాధన. అంటే ఇప్పుడు జరిగే ముందు మనకు గందరగోళం వచ్చినప్పుడు ఆ వెంటనే మనం నాన్నగారి మాటని, వాక్యాన్ని అక్కడ అనుభవించుకోవాలి. ఏంటి ఇది జరిగింది, ఇది ఈశ్వరుడు తెలియకుండానే జరిగిందా, ఇది ఆయన సంకల్పం లేకుండానే వచ్చిందా, దీన్ని ఫేస్ చేయాలి మనం. అంటే ప్రారంధాన్ని అనుభవించవలసిందే ఈ కర్మ సిద్ధాంతం అనుకోవచ్చు. ఏదైనా కానీ ప్రారంధం అనుభవిస్తే ఖర్చు అయిపోతుంది. ఈ ప్రారంధం తీసే భగవంతుడు అని కాదు, ప్రారంధాన్ని అనుభవించగల శక్తి ఇవ్వనవగాలి. ఆ శక్తి ఆయన ఇస్తున్నాడు మనకి, ఆ శక్తి ఆ మాటల వలన దొరుకుతుంది, ఆ సత్సంగం వలన దొరుకుతుంది, నాన్నగారి ప్రవచనాల వల్ల దొరుకుతుంది. అందుకే ఈ సబ్జెక్టు అంత ఆనందంగా ఉంటున్నాం మేము, అంత శాంతిగా ఉంటున్నాం మేము అని చెప్పానమ్మ. అది అందరికీ మనందరికీ అనుభవం కదా. మరి అంత శాంతి అంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది మనందరికీ? హృదయంలో ఉన్న ఆనందం ఎక్కడి నుంచి పొంగి వస్తుంది? ఈ సహస్రారంలో ఇప్పుడు మాటలు చెప్పుకుంటుంటేనే మన సహస్రంలో పొంగి వచ్చేస్తుంది. అంటే ఈ మాటలకి ఇంత వైభవం ఉంది, ఈ చెప్పుకుంటుంటే ఇంత ఆనంద పడిపోతున్నాం కదా. మరి మనందరూ మనం ఎంత మరి ఆచరణలో పెట్టేసి ఆచరణలో చేసుకుంటే అనుభవైకవేచ్చం అయిపోలోకి వచ్చేస్తాం కదమ్మా మనం. ఎలా అది అంటే నాన్నగారు అదే చెప్పారు, ఇప్పుడు మీరు రాదు అనుకోకండి, ఇది వచ్చేయాలని కంగారు పడకండి. మీరు కంగారు పడుతున్నారు, అలా కంగారు పడకండి. అంటే మీరు అనుకుంటారు ఒకవేళ వచ్చినా కూడా మీరు ఆపేసేటట్టున్నారు, మీరు రాదు రాదు అనుకోకండి. అంటే ఇక్కడ ఏంటి, మీరు విశ్వాసం పెంచుకోండి, నమ్మిన వాడికి సొమ్ము, నమ్మిన వాడికి దుమ్ము. అవును కదా, మనకి ఈ బాహ్యమైన సొమ్ము అమ్మ మనతో రాదు. కానీ మనం ఇప్పుడు ఏంటి, మన ఈ భగవంతుడు బ్యాంకులో దాచుకున్నాం చూసారండి, ఈ భక్తి వైరాగ్యాలు, ఈ గురువు ఇచ్చిన వైరాగ్యం అనండి, భక్తి అవనండి, ఈ ఆనందం, ఈ శాంతి అవనండి, ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు, నాన్నగారి మాటల వల్ల మనం ఎంతో కొంత పెంచుకుంటున్నాం. ఓ మనం ఎంత పెంచుకుంటున్నామో మనకు తెలియదు, ఎంతో కొంత మనం స్టెబిలిటీ తెచ్చుకుంటున్నాం, శక్తి పెంచుకుంటున్నాం. ఇది మన సొమ్ము, ఇది మనం దాచుకునే సొమ్ము, భగవంతుడు బ్యాంకులో దాచుకునే సొమ్ము ఇది. ఈ సొమ్ముని మనం పెంచుకోవాలి కదా. బాహ్య సొమ్ము ఎంత పెంచుకున్నా ఇది మనం ఉండగా మనం వెళ్ళిపోతాం, లేదా మనం ఉండగా వెళ్ళిపోతుంది. కానీ ఇది మనతో వస్తుంది. నాన్నగారని ఏసన్నాడంట, మీ తల వెంట్రకిచ్చే విలువ నీ మనసుకి ఇవ్వవా అని అడిగాడు. అంటే ఇప్పుడు తల వెంట్రకి ఇచ్చే విలువ అంటే ఏంటమ్మా, తలకాయలు తలబడిపోతుంది, నన్ను రంగులేసేసుకుని నలుపు చేసేసుకుంటున్నాము మనం, అంటే శరీరానికి అందం చెల్ల కట్టేసుకుని మరి మనం పెంచేసుకుంటున్నాము. కానీ మనసుని చూసుకోవాలి కదా, అది చెప్తాను. ఎస్, నీ మనసుని బాగు ఇప్పుడు నిరంతరం నీ ఇప్పుడు నీ ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు వచ్చే నీ తోడు నీ మనసు. అలాంటి మనసుని నువ్వు బాగు చేసుకోకుండా నీ తల వెంటకిచ్చే విలువ కూడా నీ మనసుకి విలువ, నీతో పాటు వచ్చే నీ మనసుకు ఇవ్వవా అని అడిగారు. ఎందుకు అడిగాడు, మనసు మనతో ప్రయాణం చేస్తుంది. ఈ జీవుడు వెదిలి వెళ్ళిపోయేటప్పుడు మనసు మనతో ప్రయాణం చేస్తుంది. మనం చేసిన మంచి, మనం చేసిన చెడు మనతోనే వచ్చేస్తాయి. వాటికి భవిష్యత్తులో సమాధానాలు చెప్పాలి. నాన్నగారు అన్నారు, వైకుంఠమో కైలాసమో ఇంకా ఏదో అని అనుకుంటున్నాం, అదన్నీ వ్యవహారిక సత్యాలైనా ఇప్పుడు మీరు నేను ఇలా కూర్చుని మాట్లాడుకోవటం ఇది వ్యవహారిక సత్యమే, అలాగే ఈ లోకాలు కూడా వ్యవహారిక సత్యాలే ఉన్నమాట, వాస్తవమే. ఎప్పటి వరకు ఉన్నాయి ఇవి, నువ్వు నేననేది అనుభవంలోకి వచ్చేంత వరకు? ఈ ఆత్మ సౌందర్యం, ఆత్మ శాంతి, ఆత్మ సుఖం, ఈ చైతన్యం నీకు అనుభవంలో వచ్చే వరకు ఇవన్నీ కూడా నిజాల కిందే మనకు కనపడుతున్నాయి. నిజమే అంటే వ్యవహారికంగా నిజమే ఉన్నమాట, వాస్తవమే. అంటే మనకు జన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, ఉన్నాయి కదా, ఉన్నాయి. నేను అది అవన్నీ ఇక్కడ పాక్షిక సత్యాలే, వ్యవహారిక సత్యాలే. కానీ పారమార్థిక సత్యం ఏంటి, వీటన్నిటికీ అతీతంగా ఉండవుతుంది. అదే నువ్వు పొందవలసిన స్థితి, అదే ఆ చైతన్యమే, ఆ ఆత్మనే. నువ్వు ఆత్మవే, నువ్వు కొత్తగా పొందవలసింది ఏమీ లేదు, నువ్వు ఆత్మస్వరూపమే. కానీ నువ్వేం చేస్తున్నావు, ఎక్కడో ఉందని ఎతుకుతున్నావు దాన్ని. ఆనందం ఎక్కడో బయట ఉందనుకుంటున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, అన్వేషిస్తున్నావు, కానీ నీ లోపలికి నువ్వు అన్వేషించుకోవట్లేదు. నిన్ను నువ్వు చూసుకో, నువ్వు అంతర్ముఖ ప్రయాణం చెయ్యి. నాన్నగారు మన లోపలికి నెట్టిన కారణం అదే. ఇప్పుడు మన నాన్నగారు బాహ్యంగా బోధించి బోధించి బాహ్య గురువు లోపలికి నెట్టారు. లోపల ఇప్పుడు ఏం చేస్తున్నారు నాన్నగారు, చైతన్యమే అందరి హృదయాల్లో అంతర్యామిగా అయిపోయి మన లోపలికి తీసేసుకుంటున్నారు. ఇది గురువు యొక్క ప్రక్రియ. దీన్ని మనం ఇది మనకి అనుభవైకి అప్పుడు ఎవరికి వాళ్ళకి తెలియాలి కానమ్మా, ఎవరో ఎవరికి వాళ్ళు అనుభవంలో ఉందే కానీ ఇది కొత్తగా ఎవరో చెప్తే వచ్చేది కూడా కాదు. ఇవి మాటలు చెప్పలేము కూడా. మాటలు చెప్పాలంటే ఎవరికి అర్థమవుతుంది? మనం నిత్యం మన మన మాటలు వాడే మాటల్లో ఎన్ని మనకు అవసరమైన మాట్లాడుతున్నాము, ఎన్ని అవసరమైన అనవసరమైన మాట్లాడుతున్నాము, మనని మనం చూసుకుంటా ఉండమన్నారు. ఎందుకంటే మన అహంకారాన్ని పెంచుకుంటానికే మాట మాట్లాడుతున్నాం అంటున్నారు నాన్నగారు. అంటే మనం అహంకారం ఎప్పుడైతే తగ్గించుకోవాలనుకుంటున్నామో కొంత అలవాటు చేసుకోవాలి. ఏంటది, ఆలోచించి మాట్లాడటం, అవసరం లేని చోట మాటలు ఆపేయటం. అవసరమైన దగ్గర మాట్లాడటం ఎంత, మాట్లాడకుండా ఉంటారు ఎంత తప్పు, అవసరం లేని చోట మాట్లాడటం కూడా అంతే తప్పు అన్నారు నాన్నగారు. కాబట్టి మనం ఏంటి, మన మనం ఎప్పటికప్పుడు డే టు డే లైఫ్లో ఇవన్నీ చూసుకుంటా వెళ్ళాలి కదా. అంటే మన మనం బాగు చేసుకోవాలి. ఇప్పుడు నాన్నగారు ఒకసారి అన్నారు, అమ్మ మనం బాగు చేసుకో, మనం మన దగ్గర ఏమన్నా ఉంటే ఎదుటి వాడికి ఇవ్వగలం కానీ అమ్మా, మన దగ్గర ఏమి లేకపోతే మన దరిద్రుడు ఎవరికి ఏమిస్తాడమ్మా, కొంచెం ఆస్తి ఉన్నాడు ధనం ఉన్నాడు ఎవరికైనా దానం చేయగలడు, పాండిత్యం ఉన్నవాడు వాడికి ఎదుటి వాడికి చదువు చెప్పగలడు. ఎంతో కొంత నీ జ్ఞానం, నీకు ఎంతో కొంత వస్తువు తాలూకా ఏమో విషయం తెలిసి ఉండాలి కదా. తెలిస్తేనే నువ్వు ఎదుటి వాడికి చెప్పగలవు కదా. అలాగే నువ్వు అది ఆ జ్ఞానం నీకు సంపాదించుకోవటం కోసమే, ఈ ముముక్షత్వం కోసమే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి నిరంతరం. అంటే మనం అశాశ్వతమైన విషయాల కోసం కాకుండా ఏదైతే శాశ్వతమో ఆ విషయం కోసం మనం ఎదురు చూడాలి. అది దాన్ని సంపాదించుకోవటమే మన ధ్యేయంగా గురిగా పెట్టుకోవాలి. అది కదా నీ సాధన, అది కదా నీ గురువు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని జీవించటం. మనం ఇవన్నీ వదిలేసి మనకి ఏదో మహిమల కోసం వెళ్ళాల్సిన పని లేదు. మనందరం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండి నాన్నగారి చెప్పినట్టుగా ఆచరించి మాటలు, మనం ఇవన్నీ ఆయన బోధనలు వృధా పోకుండా, ఆయన మనం లోబివాడమ్మా, లోబివాడు డబ్బులు ఎలా జాగ్రత్తగా దాచుకుంటాడు, అలాగే మనం నాన్నగారి మాటలు జాగ్రత్తగా దాచుకుని ఉపయోగించుకోవాలమ్మా, ఒక ఆ సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవాలి. మరి అలా ఉపయోగించుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం? మనం బాగుపడటం కోసమే. ఇది నాన్నగారికి ఏదో కాదు, నాన్నగారు ఈ భూమి మీదకి మన పోటాలను ఉద్ధరించడం కోసం వచ్చారు. ఆయనకేం పనులు లేవమ్మా, సొంత పనులు ఆయనకి ఎప్పుడున్నాయి? సొంత పనులు అన్నీ మన కోసమే కదా, అన్నీ మన అంటే మనం బాగుపడాలి అని నాన్నగారు ఇంత బోధ చేసింది. మనం వాటిని మనం ఉద్ధరించుకోకపోతే ఎవరు వచ్చి ఉద్ధరిస్తారమ్మా? నాన్నగారు ఉద్ధరించుకోమంటే ఏం చెప్పారు? నేను చెప్పిన మాటల్ని మీరు తిప్పుకుంటా, ఒకరికొకరు షేర్ చేసుకుంటా, సత్సంగాల్లో చెప్పుకుంటా, నిరంతరం ఏదైతే మీరు పొందాలో దాని మీద దృష్టి పెట్టడం కోసం నాన్నగారు ఇంతకాలం సత్సంగం చెప్పారు. ఉద్ధరించుకోవటం అంటే అది, మనం ఉద్ధరించుకోవటం అంటే ఏంటి, ఆ వస్తువుని మనం అనుభవంలో తెచ్చుకోవటం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. అంటే రాలేదనుకో అవసరం లేదు. అంటే మనం ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు ఈ ఏబిసిడీలు నేర్చుకున్నాకే తర్వాత వాక్యాలు రాయగలడు. అలాగే మనం ముందు శ్రవణ మననాలను చేస్తూ ఉంటేనే ఆ జాసా ధ్యానం కుదురుతుంది. ఆ దాని వల్లనే మనకు ఆత్మస్థితికి మనం చేరుకుంటాం. మన మనసు చిరగాలి అంటే మనం ఇవన్నీ కూడా మనం అన్ని సాధనలన్నీ చెయ్యాలి కదా. అంటే మన ఏదో నాన్నగారు కూడా పెద్ద కష్టపెట్టల, మన సాధనలు పేరు పెద్ద కష్టపడాల నాన్నగారు మన చాలా సునాయాసంగా చెప్పేశారు. మీ మోహం మీద పౌడర్ చెడకుండా మేము మోక్షం ఇచ్చేయాలన్నమ్మా అనేవారు నాన్నగారు. అంటే అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా ఇప్పుడు ఏదో కష్టాంగ యోగాలనో పతంజలి సూత్రాలనో ఏవో ఒకటి ఉంటాయి ఆశ్రమాల్లో. కానీ మనకి ఇక్కడ నాన్నగారు ఏం పెట్టారమ్మా, అంతా కూడా అనుభవంలో ఉన్న పాఠం, లోపల హృదయంలో ఉన్న మాటని బయటికి నాలుక ద్వారా చెప్పారు. అంటే జ్ఞానికి నాలుక హృదయంలో ఉంటుందమ్మా, మన నాలుక నోట్లో ఉంటుందమ్మా, కానీ జ్ఞాని నాలుక ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. అంటే ఆయన హృదయంలోంచి చెప్పారమ్మ మాట. ఆయన ఏదైతే ఆ సద్వస్తువు అయ్యున్నారో, ఆయన ఏ స్థితిలో ఉన్నారో, ఏ చైతన్య స్వరూపులై ఉన్నారో, ఏ ఆత్మస్థితిలో ఉన్నారో, ఆ ఆత్మస్థితిలో ఉండి ఆ చైతన్యమై చెప్పారమ్మ మనకు ఆ మాట. అప్పుడు మనమేంటి, మన హృదయంలోంచే మనం అది గ్రహించగలగాలి. ఇప్పుడు మనం మన కుప్పిగంతుల వల్ల మనకేమి జ్ఞానం రాదు, గురువు అనుగ్రహం వల్లనే మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆయన మీద అనన్య భక్తి, శరణాగతి భక్తి, విశ్వాసం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మా అంటే అది భగవాన్ అంటాడు కదా, అక్షరమర్మాల్లో చెప్తాడు కదమ్మా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచుచుది కర్ణింపరుణాచల అంటాడు ఆయన. ఆయన ఎందుకంటాడమ్మా, నువ్వేమో దేవుడి వేషం వేశావు, నేనేమో జీవుడి వేషం వేశాను, కానీ ఈ రెండింటికి ఉందేంటి ఆధారంగా బ్రహ్మమే కదా. మరి నువ్వు నీ వేషం తీసేస్తే, నేను నా వేషం తీసేస్తే మిగిలేదేంటి? బ్రహ్మ చైతన్యం ఇదే కదా. నువ్వు ఆ స్థితిలో నన్ను తీసుకెళ్ళు, నువ్వు నువ్వు వేషం తీసే, నా వేషం నేను తీసేస్తాను. నువ్వు ఉన్నావనుకో, నాకు వేరుగా ఉన్నావనుకో, నాకేదో అడగాలనిపిస్తుంది, నీకు కూడా నాకేదో ఇవ్వాలనిపిస్తుంది కదా. నేను నువ్వు నీ వేషం నువ్వు తీసే, నా వేషం నేను తీసేస్తా, అప్పుడు ఒకటిగా అయిపోతాం. ఒకటిగా ఉన్నప్పుడు అడిగేవాడేడి, ఇచ్చేవాడేడి? ఒకటంటే ఒకటే కదా. ఆ స్థితి నాకు ఇవ్వాలి నా చలా అని అడుగుతున్నాడమ్మా ఇక్కడ భక్తుడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ స్థితికి మనం తీసుకెళ్ళడం కోసమే నాన్నగారు నిరంతరం చెప్పారమ్మా. అంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇప్పుడు మన భగవంతుడే ఈ కర్త, నేను కర్తను కాదు, ఈశ్వరుడే కర్త, నేను నాతో ఈ పని చేయిస్తున్నవాడు ఆయనేను. ఏది నాకు అవసరం? ఇప్పుడు తీరి ప్రదక్షిణప్పుడు కూడా నాన్నగారు అనేవారు, మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదన్నా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఇచ్చేసి వదిలిచ్చేసుకుంటాడమ్మా మిమ్మల్ని, ఆయన అక్కడితో సరిపెట్టేస్తాడమ్మా. అలా కాదు, మీరేం చేస్తారంటే మీరు భక్తిగా ఆయన్నే శరణందుకుని ఆయనే తలపెట్టుకుంటూ ఆయన రూపము న్యామము ధ్యానం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి. దీనివల్ల ఏమవుతుంది, మీ లోపల ఉన్న వాసనకి ఆయన నిప్పుపెట్టేస్తాడమ్మా. నీలో ఎన్నో జన్మల నుంచి నువ్వు పోగేసుకొచ్చావు వాసనలు, ఆ లక్షణాలు జీవ లక్షణాలని ఆ వాసనలకి ఆయన నిప్పు పెట్టేస్తాడన్నా, నిప్పు పెట్టేస్తాడమ్మా. అప్పుడు ఆ నిప్పు పెడతాడు కాబట్టి నీకు ఆ అరుణాచరేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ కోరిక కోరుకోకుండా ఆయన్ని ధ్యానించుకుంటూ చేస్తావనుకో, నీలో ఉన్న వాసనలన్నింటికి నిప్పు పెట్టేస్తాడమ్మా. అవి కాలటానికి కొంత టైం పట్టచ్చు, కానీ కాలిపోవటం మాత్రం ఖాయం. అంటే నువ్వు ఆ శరణార్చన వెళ్ళటమే నీ యోగం, మన నాన్నగారు మన జీవితాల్లోకి రావటమే మన యోగం. మనం నాన్నగారు మన జీవితాల్లోకి వచ్చారు కాబట్టి మనం యోగం అమ్మ. మనకి ఏంటంటే మనం ఆయన ఇచ్చిన కరుణతో, ఆయన ఇచ్చిన ప్రేమతో మనకు ఇన్ని చెప్పారమ్మా. అంటే అసలు మనకు ఆ జీవితాలు మారిపోయాయమ్మా. మనకి మంచి రోజులు అంటే ఏంటమ్మా, మానవుడు మాకు మంచి రోజులు ఉన్నాయి, మాకు మంచి రోజులు వచ్చినాయండి, మా అన్నీ బాగున్నాయండి, మాకు అన్నీ బాగున్నాయండి అనుకుంటాను. అంటే నాన్నగారు అంటారు అన్నీ బాగుండటం అంటే ఏంటమ్మా, ఏదో అన్నీ ఐశ్వర్యం ఉండటము, ధనం ఉండటము, ఇల్లు ఉండటము, కారు ఉండటము, ఈ కాదమ్మా భోగాలు. అన్నీ బాగుండటం అంటే మనసులో నువ్వు బాగా ఉండటం. మనసు ఎలా ఉండాలి? ఇప్పుడు నిరంతరం ఆత్మచింతన, దైవ చింతన, ఆ చింతనలో ఉండేటట్టు ఆ మనసును ఉంచుకోవటం వల్ల ఈశ్వరుడు నీకు ఆ స్థితిని కలుగజేస్తాడు. అరుణాచలేశ్వరుడు ఎవరే కాదు, అరుణాచలేశ్వరుడే భగవాను, భగవానే నాన్నగారు. మనకి వేరే ఇంకేం లేదు కదమ్మా. అరుణాచలేశ్వరుడే ఒక రూపం దాల్చి తిరుచుల్లో మళ్ళీ అరుణాచలం చేరు. మరి నాన్నగారికి భగవానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందామా? ఏం లేదు కదా. అంటే ఇప్పుడు మన వాసనన్నింటికి నాన్నగారు అన్నింటి లోపల ఆల్రెడీ నిప్పు పెట్టేశారని మనం ఆయన సమక్షంలోకి వెళ్ళటం వల్ల, ఆయన ఆయన ప్రవచనాలు మనం నిరంతరం వినటం వల్ల, ఆయన స్మరణ చేసుకోవటం వల్ల మన వాసనలు నిప్పు పెట్టారు. అంటే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే ఆయన దానంగా, అంటే ఇప్పుడు ఇప్పుడు కొంత తొందరగా కాలం కదా. మరి ఇప్పుడు మరి అది కదండి, మరి మనం అందరం పచ్చిగా ఉన్నామో ఎండిపోయి ఉన్నామో ఆయన తెలుస్తుంది. సో మొత్తాన్ని నిప్పు పెట్టారు. ఎప్పటికప్పుడు కాలటం అనేది ఖాయం, మన అందరిని మగ్గ పెట్టేశారు. ఇప్పుడు పళ్ళు మగ్గేస్తాం, పండు కాయగా ఉన్నప్పుడు కాయగా ఎవరు తినరు, కాయని పండుగా మగ్గేస్తారు. నాన్నగారు మన అందరినీ మగ్గ పెడుతున్నారు, కుళ్ళ నీకుండా చూస్తారు. ఇప్పుడు కాయలు మగ్గేసినప్పుడు కొన్ని కుళ్ళిపోతాయి, కానీ ఇక్కడ మనకి మన అదృష్టం ఏంటంటే మన యోగం ఏంటంటే మనం కుళ్ళిపోకుండా చూస్తున్నారు నాన్నగారు, మనం జారిపోకుండా చూస్తున్నారు నాన్నగారు. అంటే ఇంతకన్నా వైభవం ఏముంటుంది? మనం నిరంతరం ఆయన చింతిస్తూ ఇప్పుడు ఇలా జీవిస్తూ ఉంటే మనం ఆ స్థితికి చేరమా? మనకి ఇంకా అనుమానమా? మనకి విశ్వాసం, అందుకే విశ్వాసహీనులు అవ్వద్దు మనం, మనం విశ్వాసంతో ఉందాం, నిరంతరం ఆవిశ్వాసం ఉంచుకుందాం. నాన్నగారంటే ఈశ్వరుడే, నాన్నగారంటే చైతన్యమే, ఒక బ్రహ్మమే, ఒక చైతన్యం రూపం దాల్చి వచ్చింది. ఆ చెప్పిన మాటలన్నీ మనం వృధా చేయకూడదు. నాన్నగారు ఎలా జీవించమన్నారు మనని? ఎదుటివాడిని ఒప్పించకుండా, పరుషంగా మాట్లాడకుండా, మనకు చేయగలిగిన సాయం చేస్తూ, నీవు నిరంతరం నీ పనులు చేసుకుంటూ నీ నిరంతరం ఈశ్వరధానం చేస్తావు అంటే అప్పుడు నువ్వు చేరుకుంటావు, నీ గమ్యం నువ్వు చేరుకుంటావు. ఇప్పుడు మనకేంటి, నాన్నగారు అనేవారు మనకి అన్నీ కావాలమ్మా, మనము మనంలాగా ఉండాలి, నేను జీవుడు జీవుల్లా ఉండాలి, దేవుడు దేవుళ్ళ ఉండాలి, నాకు అందరూ చల్లగా ఉండాలి, నా కళ్ళు నా మా పిల్లలందరూ బాగుండాలి. ఈ అంటే ఎంతసేపు వేరు భావన, ఈ వేరు భావన తీసేయమంటున్నారు నాన్నగారు. వేరు భావన ఉన్నంత కాలం నీకు ఏదో కడ అడగాలని తెస్తుంది. నీకు అడగటం వల్ల ఏమవుతున్నావు, నువ్వు వేరు అనుకుంటున్నావు, అక్కడ ఏమైపోతున్నావు, విడిపోతున్నావు, నా నుంచి విడిపోతున్నావు నువ్వు. అలా కాదు, నువ్వు నేను ఒక్కటే కాబట్టి ఆ వేరు భావన లేకుండా ఉండాలంటే నిరంతరం నువ్వు నేను ఎలా ఉండాలి, అక్కడ ఈ లోపల అంతర్యామగా ఉన్నవాడు ఆయనే, నేను ఆయన వాడినే, నేను నాతో ఇంట్లో నేను ఒక పనిముట్టులా, ఈశ్వరుడి చేతుల పనిముట్టులా జీవించడం నేర్చుకుంటే మనం శాంతిగా హ్యాపీగా ఉంటామమ్మా. అంటే మన ఇది ఎన్ని ప్రాక్టీస్ 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 అంటే ఏం అవసరం లేదు, మనం ఏం పెద్ద కష్టపడే అవసరం లేదు. నిరంతరం మన జీవితంలో మన రోజు రోజువారి మనం చేసే కార్యక్రమాల్లో నాన్నగారు చెప్పిన మాటలను మనం అన్వయించుకుంటా, మనం ఏది చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ, ఏం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏ చేసి నేను చేస్తాను అహంకారం లేకుండా చేసుకోవడం. ఇప్పుడు నేననేవాడిని కనపడకూడదు అక్కడ, నేననేవాడిని కనపడి అంటే అంత తొందరగా పోగొట్టుకోలేము. కానీ నాన్నగారు మనకి ఆల్రెడీ అక్కడ పెట్టేశారు కాబట్టి, ఒక మంట పెట్టారు కాబట్టి ఆ మంట తగులుతుంది వేడి. ఇప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళే కొద్దీ వేడి తగులుతుంది, మా సెగ విపరీతంగా వచ్చేస్తుంది. అలాగా మనం దూరంగా ఇప్పుడు మనకు అంటించారు, మనకి ఆ మంట పెరిగే కొద్దీ మనం మనలో ఉన్న అజ్ఞానం దహించిపోతాం. ఆ మంట ఎప్పుడైతే వేడైతే పెరిగిపోతుంది, ఎప్పుడైతే కాలిపోతామో మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. అంటే ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో, జ్ఞానం అంటే ఏంటమ్మా, విడుదలే కదా, మోక్షం అంటే విడుదలే, ఎక్కడి నుంచి విడుదల, ఈ అజ్ఞానం నుంచి విడుదలే కదా. ఎప్పుడైతే ఈ అజ్ఞానం పక్క తప్పుకుందో, ఉన్నది అదే, ఉన్నది చైతన్యమే, ఉన్నది ఆత్మే, ఉన్నది జ్ఞానమే, అది పట్టేసుకుంటాం మనం. కాదు ఏంటంటే ఇది అర్థం వస్తుంది, ఈ అజ్ఞానాన్ని నిప్పబెట్టాడు ఆయన, కాదు టైం పడుతుంది. మనం ఈ లోపల మనం దారి తప్పకూడదు, గాడి తప్పకూడదు, మన విశ్వాసహీనులు అవ్వకుండా, గాడి తప్పకుండా మనం ఆయన చెప్పిన విధంగా జీవిస్తూ ఉంటే నిరంతరం మనం ఆయన స్మరణ చేస్తూనో నామం చేసుకుంటూనో ఆయన ఇలా జీవించేసామనుకోమ్మా. అంటే కేవలం పూజ జపం ధ్యానం అనే కాదు, నిరంతరం మన జీవితంలో అది మనం కనిపించాలి. పూజ చేసేసి పూజ గదికి తలిపేసి వచ్చి బయటకు వచ్చి అలానైనా ఉండకూడదు ఉండొచ్చు అనుకుంటాం కొంత అంటే కొంత నాన్నగారు అనేవారు. అలా కాదు, మీరు పూజని పనిలా చేస్తున్నారు, అలా కాదు పనిని పూజలా చేయండి అనేవారు నాన్నగారు. ఎప్పుడు పనిని పూజలా చేయండి అనేవారు. అంటే ఏ పని వచ్చినా మనకి ఇది పని అనుకోవద్దు, పూజ అనుకోండి. దానివల్ల ఏంటంటే మన అహంకారం పెరగదంట. భగవంతుడికి ఇది భగవంతుడార్పణ భావంతో చేస్తూ ఇది పూజ అనుకుని చేస్తే ఏ పని కూడా అది పని పని జరగవలసిన విధంగా జరిగిపోతుంది. మన అహంకారం లేకుండా ఆ పని పూర్తయిపోతుంది. అంటే ఇక్కడ నేను చేస్తుననే భావం లేకుండా పని జరిగిపోతుంది. ఎదుటివాడికి దానం చేసినా, ఎదుటివాడికి ఇచ్చినా, ఏదైనా ఇచ్చినా ఆడి మంచి కోరి ఆడి మేలు కోరి ఇవ్వండి అంటున్నారు నాన్నగారు. అంటే ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వండి, మంచి బుద్ధితో ఇవ్వండి, ఆడు బాగుపడాలనే బుద్ధితో ఇవ్వండి. మరి మాట చెప్పేటప్పుడు కూడా ఎదుటివాడికి సరళంగా చెప్పండి, వాడికి అర్థమయ్యే విధంగా చెప్పండి, వాడు బాగుపడాలనుకుని చెప్పండి. ఏది చేసినా అంటే నేనే నన్నే చూసుకో, నిన్నే ఆళ్ళలో చూసుకో. నీలో ఉన్న అంతరాత్మగా ఉన్న పరమాత్మే ఆడిలోనూ ఉన్నాడు. నేను ఎవరికో చేయట్లేదు, నాకు నేనే చేసుకుంటున్నాను, నాకు నేనే ఇచ్చుకుంటున్నాను గౌరవం. ఎదుటివాడి గౌరవించేటప్పుడు కూడా అక్కడ లోపల ఉన్న ఈశ్వరుడికే నీ గౌరవం వెళ్తుంది. నీ ఏదైనా కానీ నువ్వు ఏ పని చేసినా ఏ స్వార్పణ బుద్ధితో చెయ్యి. దీనివల్ల మన మనసు పలచనైపోతుంది, మన మనసు కాలిపోతుంది, మన మనసు ఎలా చినిగిపోతుంది, అప్పుడు అమానసిక స్థితికి వెళ్ళిపోతాం. మరి బుద్ధుడమ్మ చనిపోయినప్పుడు ఆనంద్ అడుగుతాడు, బుద్ధుడు చనిపోయేటప్పుడు ఆనంద్ అడుగుతాడు, మిమ్మల్ని ఎక్కడ దహనం చేయమంటారు అని అడుగుతాడు. అంటే బుద్ధుడు ఎంత ఇంపర్సనల్గా చెప్తాడు, నాన్నగారు ఈ మాట నాకు ఎంతో నచ్చేసిందమ్మా, ఇంపర్సనల్గా చెప్తాడు. ప్రతి ఊరికి ఒక శ్మశానం ఉంటుంది కదా ఆనంద్, ఆ శ్మశానంలో నన్ను దహనం చెయ్యి, నేను అంటే బుద్ధుడు వచ్చిన జాడ కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ ఏమీ అవసరం లేదు, ఏ ఊరు ప్రతి ఊరికి ఒక శ్మశానం ఉంటుంది, ఆ శ్మశానంలో నన్ను దహనం చేయమని చెప్పారంట అయ్యా. అంటే ఎంత ఇంపార్టెంట్ అమ్మా, ఎంత చేసినాడు మానవాళికి బుద్ధుడు చేసిన నాన్నగారు అంటారు, ఆయన ఎంత ప్రేమించాడమ్మా మనిషి మానవ జాతిని ప్రేమించి ఒక రాజ్యాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి కొన్ని సంవత్సరాల పాటు కఠోరమైన సాధన చేసి ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని మానవాళికి బోధించడానికి ఊరూరా తిరిగి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంట గుమ్మ ఎక్కి గుమ్మం ఎక్కి ఎవరింట్లో కష్టం ఉందో తెలుసుకుని వాళ్ళ కష్టాన్ని తీర్చి అలా చేసిన బుద్ధుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడమ్మా, ఎవరికి తెలియపరచవలసిన అవసరం ఉన్నాడు, ఎక్కడ ఏ ప్రతి ఊరిలో ఏదో ఒక శ్మశానం ఉంటుంది, ఆ శ్మశానం తీసుకెళ్ళిపోమన్నాడు. అంత ఇంపర్సనల్ లైఫ్ అమ్మా, మనం అలా జీవించాలి. మనం ఏ చిన్న పని చేసినా టామ్టాములు కొట్టేసుకుంటున్నామో, ఇలా కాదు మనం జీవించవలసింది. మనం ఏది చేసినా మనం కాదు చేసింది, మనలో ఉన్న ఈశ్వరుడు మనతో ఈ పని చేయించాడు, మనకి ఈశ్వరుడు ఇచ్చింది మన ఎదుటి వాడికి ఇస్తున్నాము, ఇది మనమేది క్రియేషన్ చేసింది కాదు, క్రియేటర్ ఏమో ఆయన ఉన్నాడు, కర్త ఉన్నాడు, ఆ కర్త మనకి ఇచ్చిన దాన్ని మనం పంచుకుంటాం ము ఆ కర్తే మనకి ఇలాగే అన్నింటినీ సమకూర్చాడు అనే ఎప్పుడు ఈశ్వర బుద్ధితో ఉండండి అమ్మా అని నాన్నగారు మనందరికీ ఎందుకు చెప్పారంటే, మనను మనం బాగు చేయటం, మనను మనం ఉద్ధరించుకోవటం కోసం. మనం మనం ఉద్ధరించుకుంటేనే కదమ్మా ఎదుటివాడికి ఏమన్నా చేయగలం. మనం ఒక మెట్టు మీద పైన ఉంటే కింద మెట్టు వాడిని పైకి తీసుకురాగలం, కానీ మనం ఆ మెట్టు మీదే ఉండి ఆ మెట్టు మీదే వాడిని లాగాలంటే మనం కూడా పడిపోతాం కదా. ఇది కదమ్మా, ఇది నాన్నగారు చెప్పిన సత్సంగాలంత వైభవం ఇదే. మరి ఈ సత్సంగాలు నాకు అనిపించిందండి, ప్రతి సత్సంగంలోనూ ఎప్పటికప్పుడు మన విజయగారు చెప్తే నాకు అనిపించిందమ్మా, అసలు సత్సంగాలంటే గురు వైభవమే. ఇప్పుడు ఆమె చెప్తుంటే అనిపించింది, అసలు అంటే సత్సంగం అంటే ఏంటి, ఆ సత్సంగం సత్పురుషుల సాంగత్యం కానీ సత్పదార్థంతో కలిసి ఉండటం కానీ, మనం హృదయంలో ఉన్న సత్పదార్థంతో మనకు కలిసి ఉండటం చేత కావట్లేదు కాబట్టి బయట సత్సంగాలు ఎదుర్కొంటున్నాం మనం. అంటే అక్కడ మన లోపల హృదయంలో ఉన్న అంతరయ్య ఆమె దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆ లోపల ప్రయాణం చేయటం కోసం ఆలంబన నాన్నగారి ఈ సత్సంగాల ఆలంబన. విజయ్ గారు చెప్తున్నారు మన భక్తులు ఎలా జీవించాలంటే, మన భక్తులు అని మనం చెప్పుకోవటం కాదు, ఎదుటి వాళ్ళకి మన ప్రవర్తనలో తెలియపడాలి అన్నారు. అంటే మనకు అసలు ఆ మాట చూడండి నాకు అనిపించింది, నిజంగా ఇది కదా మనం ఇచ్చే గురుదక్షిణ. నాన్నగారికి గురుదక్షిణ ఏమిస్తామమ్మా, మనం ఆయన చెప్పినట్టు జీవించటం, ఆయన చెప్పిన విధంగా మనం ఆచరించటం, ఆయన మాటని ప్రమాణంగా తీసుకుంటాం మనం. ఇది 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 ఆయనకిచ్చే గురుదక్షిణ. ఇంతకన్నా గురుదక్షిణ ఏమో అడుగుతారమ్మా గురువు, గురువుకి ఆ నాన్నగారికి ఏం కావాలమ్మా, ఏమీ అవసరం లేదు, ఆయన శంకరుడు, బోళా శంకరుడు, శంకరుడికి ఏం అవసరం అమ్మా, ఆయన ఆయన శ్మశానంలో తిరుగుతాడమ్మా అనేవారు నాన్నగారు. శంకరుడికి ఏం అవసరం లేదమ్మా, అడిగిన వాడికి అన్ని ఇచ్చేస్తాడమ్మా బోళా శంకరుడు అమ్మా అంటేవారు నాన్నగారు. మరి మన నాన్నగారు కూడా మనకు బోళా శంకరుడే కదమ్మా, మనందరి కష్టాలు నష్టాలు మన బాధలు సుఖాలు అన్నీ కూడా ఆయనే చూసుకున్నారు, ఆయనే తీసుకున్నారు, మనని ఉన్న వాటి అన్నింటినీ ఆయన తీసుకుని మనందరినీ ఇంత శాంతిగా ఆనందంగా ఉన్నాము ఉంచుతున్నారు అంటే అవన్నీ నాన్నగారు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ రోజున మనం ఇంత ఆనందంగా సత్సంగాలు చెప్పుకుంటున్నాము, సత్సంగాలు వింటున్నాము. మనం ఆ ప్రవచనాలు నాన్నగారు నిరంతరం రేడియో ద్వారా నాన్నగారి ప్రసంగాలు వస్తున్నాయి, ఇంతకన్నా వైభవం ఏముంటుందమ్మా గురు వైభవం. అంటే ఇంకేం అవసరం లేదమ్మా ఈ జీవితానికి, మనం ఇంకా పరమార్థం ఏమైనా ఒకటి ఉంది అంటే, ఒకటి ఉంది అంటే కేవలం నాన్నగారు చెప్పింది చెప్పినట్టుగా ఆచరించటమే, అలా జీవించటమే, ఇంతేనమ్మా. అది తర్వాత మోక్షమో జ్ఞానమో లేకపోతే ఇంకా ఏదో ఆత్మ అందుకుంటామో లేదో అని సెకండరీ, ఫస్ట్ మనం ఈ ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఏంటి, వర్తమానం. వర్తమానంలో మనం నాన్నగారు చెప్పిన మాటని, గతం గత గతం గురించి మనకొద్దు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తర్వాత విషయం మనకు అనవసరం, అది ఇంకా పుట్టలేదు, గతం చచ్చిపోయింది, భవిష్యత్తు పుట్టలేదు. వర్తమానంలో మనం ఏం చేస్తున్నామో అది చూసుకుందాం. వర్తమానంలో మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి, అది చేతిలో ఉంది మనకి. ఇప్పుడు మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదు మనం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనకి నాన్నగారు చెప్పిన ప్రవచనాలని మాటల్ని నిరంతరం మనం ఇలా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మనలో మనం ఒకరికొకరు సహకరించుకుంటూ మనం ముందుకెళ్తామేనమ్మ సత్సంగాల యొక్క ఉద్దేశం. అమ్మా
అంటే
అమ్మా గ్రీష్ అమ్మా ఉషా వీడియో బాగానే వీడియో
ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంటే ఎంత పర్వాలేదు ఆంటీ, అది రికార్డింగ్ లో ఎలా
అదే అదే అమ్మా. హలో హలో
హలో
అమ్మా